ஸ்ரீதரம் விஷ்ணு சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தை. குரு பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாக்ஷாத் பரப்ரஹ்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. யோனித்யமச்சுத பதாம்புஜ யுக்ம ருக்மா வியாமோஹதஸ்ததிதராணி த்ருணாயமேனி அஸ்மத்குரோர் பகவதோஸ்ய தயைக சிந்தோ ராமானுஜஸ்ய சரணௌ சரணம் ப்ரபத்யே. ஓம் நமோ ப்ரஹ்மாதிப்யோ ப்ரஹ்மவித்யா சம்ப்ரதாய கர்த்ருப்யோ வம்ச ரிஷிப்யோ மஹப்யோ நமோ குருப்யஹ சர்வோபப்ளவரஹிதஹ ப்ரஜ்ஞானகனஹ ப்ரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஆனந்தைகரசப்ரசாரவிலசன் மந்தஸ்மிதாஸ்யம் கிருபாபாரீணம் நிஜபக்தமானசனவாம்போஜாதபானோதயம் காலஜ்ஞானவிதக்ரணிம் சிவகரம் காளீசமம் சத்குரும் ப்ரஹ்மஜ்ஞானமயம் நமாமி ஹனுமத்காளீப்ரசாதாஹ்வயம். யுக்தாஹார விஹாராய விவிக்த ஸ்தலவாசினே மலையாள எதீந்திராய ப்ரஹ்மநிஷ்டாய தே நம. ஸ்ரீ விஷ்ணு சரணோத்பாசீம் ருக்விசேஷய சுந்தரம் வந்தே த்வாம் அவதூதேந்திரம் விஸ்வகௌராங்கரூபிணம் நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் தத்தோ ஜயமுதீரயேத். நமோஸ்து தே வியாச விஷால புத்தி புல்லாரவிந்தாயத பத்ர நேத்ர ஏனத்வயா பாரத தைல பூண்ண பிரஜ்வாலிதோ ஜ்ஞானமய பிரதீப அமிதாட்சியான கஷாகலன் புலச்சி வேதார்த்தமலச்சாயமை சுமஹத்வர்க்க சதுஷ்க புஷ்பவிததின் சோபி கிருஷ்ணார்ஜுனோத்தம நானா குணகீர்த்தனார்த்தஃபலமை த்வைபாயனோத்யானஜாத மஹாபாரத பாரிஜாத மமரன் தாத்ரீசுரா பிரார்த்தியமை. பிரிய பகவத்பந்துலர, மனம் இரோஜன உதயம் மகாபாரதம்லோ பீஷ்ம பர்வம்லோ பகவத்கீதனை அனுசந்தானம் சேசுக்குண்டூ வெள்ளடானிக்கு பிரயத்னம் சேஸ்துனாம். அர்ஜுனுடைய துக்கானிக்கு காரணமேவிட்டனி செப்பாடு நாராயணுடு. நீவு வெதுக்குத்துன சோட சுகம் லேது, சுகமுன்ன சோட நீ வெதகடம் லேது. வாஸ்தவானிக்கு நீவு சுகஸ்வரூபுடுவா துக்கஸ்வரூபுடுவா, లేకపోతే వీటన్నింటికీ అతీతమైన చైతన్య స్వరూపానివా, ఎవరు నువ్వు? ఒక్కసారి కోహం అని ప్రశ్నించుకో. మానవుడికి దుఃఖం ఎందుకు ఆవరిస్తోందని చెప్పారండి, వస్తువు ఉన్న చోట వెతకడం లేదు, వెతుకుతున్న చోటు వస్తువు లేదు. దానికి రామకృష్ణ పరమహంస గారు ఒక చిన్న దృష్టాంతంతో ఏం చెప్పాడు, ఒక సూది పోగొట్టుకున్నటువంటి ముసలావిడ గురువుగారు వెలుతురులో వెతుక్కోమన్నారు కదా అని తన ఇంట్లో ఉన్న చీకటిని ఆవిడ గుర్తించి ఎక్కడో బయట వీధిలో లైట్ వెలుగుతూ ఉంటే గురువుగారు వెలుతురులో వెతుక్కోమన్నారు కదా అని సూర్యేమో ఇంట్లో పడేసింది, వీధి లైట్ కింద వెళ్లి వెతకడం మొదలెట్టింది. ఎందుకు వెతుకుతోందా అని అనుకున్న ప్రతివాడు వంగి వెతకడం మొదలెట్టాడు. అలా వంగుతున్న వాళ్లలో నడువు నెప్పొచ్చిన వాడు ఎవడో ఒక లేచి అంతా చుట్టూ చూసి, అసలు దేనికోసం వెతుకుతున్నావు, కారణం ఏమిటి? పక్కవాడిని అడిగితే ఆ పక్కవాడు ఇంకో పక్కవాడిని అడిగితే ఆ పక్కవాడు ఇంకో పక్కవాడిని అడిగితే అలా చేరిన ప్రశ్న సూది పోగొట్టుకున్న ముసలావిడ దగ్గరికి చేరిందట. అప్పుడు ఆవిడ అన్నదట, నా సూది పోయింది, వెతుక్కుంటున్నాను. ఎక్కడ పోగొట్టుకున్నావు అని అడిగారట. ఎక్కడేమిటి, మా ఇంట్లో పోగొట్టుకున్నాను. మరి ఇంట్లో వెతకకుండా ఎక్కడ వెతుకుతున్నావే, నా ఇంట్లో వెలుతురు లేదు, అందుకని ఈ వీధి లైట్ ఉన్న చోట వెలుతురుంది కాబట్టి వెతుక్కుంటున్నాను అని సమాధానం చెప్పిందట ఆవిడ. మానవుడు వస్తువు లేని చోట ఎంత వెతికితే మాత్రము ఆ వస్తువుకు సంబంధించిన సుఖం వాడికి లభిస్తుందా? మరి లోకంలో సుఖం కోసం వెతుకుతున్నావు కదా, అసలు లోకంలో సుఖం ఉందా? అనిత్యం అసుఖం లోకే, భగవద్గీతలో స్వామి చెప్పాడు కదా, అసలు లోకంలోనే అసుఖం ఉన్నది. లోకమే అసుఖము అనిత్యము. అనిత్యమైనటువంటిది అసుఖమైనటువంటి లోకం నీకు సుఖాన్ని ఎలా ప్రసాదిస్తుందని వెతుకుతున్నావు? అసలు సుఖాన్ని ప్రతిపాదించే వస్తువు ఎక్కడ లభిస్తుందో తెలుసునా? అది నీలోనే ఉన్నది అని చెప్పాడు నారాయణుడు. ఒక బండరాయి ఉంటోంది, ఆ బండరాతిని ఒక దేవతామూర్తిగా చెక్కదలుచుకున్నటువంటి ఒక శిల్పి అద్భుతంగా ఒక ఉలితోటి ఇంకొక సుత్తితోటి కొట్టవలసిన తీరులో దాన్ని చెక్కుంటూ వస్తే ఒక మూర్తి వస్తోంది అందులో నుంచి. ప్రతి వాళ్ళు శిల్పం చేయగలరా రాతిని చెప్పండి? కొంతమంది ఉంటారు, ఆ రాతిని బండలు చేయడం మాత్రమే పనిగా పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ ఒక పెద్ద ఉలి లాంటి దాన్ని దిగవేసి పెద్ద బండలైనటువంటి సుత్తులతో బద్దలు కొట్టేవాళ్ళు ఉంటారు. సుత్తెల్లో ఉలి పట్టుకున్న ప్రతివాడు శిల్పి కాలేడు. శిల్పికి ఎలా చెక్కాలో తెలియాలి. కంటి దగ్గర ఎలా కొట్టాలి, ముక్కు దగ్గర ఎలా కొట్టాలి, మూతి దగ్గర ఎలా కొట్టాలి, పండ్ల దగ్గర ఎలా కొట్టాలి, వెంట్రుకల దగ్గర ఎలా కొట్టాలో సంపూర్ణమైన అవగాహన కలిగిన వాడు శిల్పి అవుతాడే గాని ఉలి ఎన్నో సుత్తి పట్టుకున్న ప్రతివాడు శిల్పి కాలేడు. వాడు ఎలా పడితే అలా కొట్టేశాడు అనుకోండి, రాయి బద్దలైపోతుంది. అది శిల్పం కావడం తర్వాత సంగతి. వెనకటికి ఎవరో చెప్తారు, అయ్యవారిని చేయబోతే కోతయ్యింది అని. కాబట్టి ఒకటి చేయాలనుకుంటే ఇంకోటి అవ్వడానికి అవకాశం ఉంది అక్కడ. కాబట్టి సుత్యను ఉలి పట్టుకున్న ప్రతి వాళ్ళు ఎలాగైతే శిల్పులు కాలేరో, అలాగే ఉత్తమమైనటువంటి జ్ఞానమును ఇరుకపరిచేటువంటి గురువులు కూడా ఎలా ఉంటారండి? శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నీకు శాంతి లభించాలి, సుఖం లభించాలి అంటే ముందు గురువుని ఆశ్రయించాలి. అలాగే ఎటువంటి గురువుని ఆశ్రయించాలి? నీ ఆవేదనని పోగొట్టేటువంటి వారిని నీవు ఆశ్రయించాలి. అసలు దుఃఖానికి మూల కారణమేమిటి? నిన్ను తెలుసుకోలేకపోవడమే. నీలోనే ఉన్నది శాంతి అనేటువంటిది. ఇప్పుడు అలాగా ఒక రాయిని శిల్పంలా మలచాలనుకున్నటువంటి శిల్పాచార్యుడు ఏం చేస్తాడండి? ఆ దానిని ఎలా కొట్టాలో అలా కొట్టి ఒక దేవతామూర్తిని బయటికి తీస్తాడు. ఇప్పుడు ఒక ప్రశ్న మనకు వస్తోంది, అసలు దేవతామూర్తి రాయిలో ఉన్నాడా, రాయి దేవతామూర్తి అయిందా? ప్రశ్న వస్తోంది కదా మనకి. లేనిది బహిర్గతం కావడానికి వీల్లేదు. బహిర్గతం అయి ఉంటే ఆ రాయినే పెట్టి మనం ఎందుకు పూజ చేయటం లేదు? శిల్పి ఏం చేశాడండి? ఏమీ చేయలే. దేవతామూర్తి కాకుండా ఉండడానికి అవరోధంగా నిలిచిన పదార్థాన్ని రాయి నుంచి తొలగించాడంతే. అంతే కదా ఇంకేమైనా చేశాడా? దేవతామూర్తి కావడానికి అవరోధంగా ఉన్న కొన్ని ఆ పదార్థం ఎక్కువగా పెరిగి ఉన్నదే దాన్ని తొలగించాడు. తిరిగి తొలగించేటప్పటికి ఏమైపోయింది? దేవతామూర్తి అయిపోయింది. కాబట్టి నువ్వు సహజంగా సద్వస్తువువే, ఎల్లప్పుడూ ఉండేవాడివే, నీవు నిత్యుడవే, నీవు పురాణుడివే, నీవు శాశ్వతుడివే. కాని నీవు నీవని గుర్తించకుండా ఉండేటువంటి మలినము నిన్ను కొంత అంటింది. నిన్ను నీవు నీవని తెలుసుకోలేని మలినాలు కొన్ని ఉన్నాయి, అవి నిన్ను అంటాయి. ఎలాగా అంటాయి? ధూమేన ప్రియతే వహ్నిహి యదాదర్శో మలేన చ. భగవద్గీతలో స్వామి చెప్పాడు, ఎలాగైతే ఒక నిప్పు కణికని ధూళి ఆశ్రయించిందో, అలాగే అద్దమునకు మురికి ఎలా పట్టిందో, గర్భంలో ఉన్నప్పుడు ఆ మావి చేత శిశువు ఎలా చుట్టబడ్డాడో, అజ్ఞానేన వృతం జ్ఞానం, ఆ విధంగా అజ్ఞానము చేత జ్ఞానం ఆవరింపబడి ఉన్నది. ఇప్పుడు జ్ఞానము బహిర్గతం కావాలంటే ఏం చేయాలండి? అజ్ఞానపూరితమైనటువంటి మలినాన్ని తొలగించుకోవడమే జ్ఞానం అనేటువంటి ఆవిర్భవించడానికి కారణం. కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడు? నీవు సద్వస్తువు అయ్యున్నావు, నిత్యుడు అయ్యున్నావు, శాశ్వతుడు అయ్యున్నావు, కానీ ఆ విషయము నీకు గుర్తించడలా నీవు. కొంత మలినము నిన్ను అంటిపెట్టుకోనుంది, ఆ మలినాన్ని తొలగించడమే నువ్వు చేయవలసినటువంటి పని. అలా చేస్తే నీవెవరో నీకు తెలిసిపోతోంది. నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావకః, నచైనం క్లేదయంత్యాపో, నశోషయతి మారుతః. ప్రతి ఒక్కరిలో అనంతమైనటువంటి శక్తి చైతన్యం ఉన్నది అని పరమాత్మ నిరూపణ చేశాడు. ఏమండి, పుట్టేటప్పుడు భగవానుడు ఏమైనా కొన్ని కొన్ని గుణాలని ఎక్కువగా ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారో చెప్పండి. కావాలని ఎవరికీ పరమాత్మ ఏదీ ఇవ్వలేదండి. వాడు పుట్టేటప్పుడు ప్రతి వారు కూడాను తాను జాతిరీత్యా ఎవరో తెలియకుండానే పుడుతున్నాడు. ప్రతి పిల్లవాడికి ఏమైనా తెలుస్తుందా అండి? పుట్టగానే కులం తెలుస్తోందా, జాతి తెలుస్తోందా? ఏమీ తెలియడంలే. పరమాత్మ సృష్టిలో ప్రతి పిల్లవాడు పుట్టేటప్పుడు ఎలా ఉండాలో అలా సంపూర్ణమైనటువంటి జ్ఞానంతోనే పుడుతున్నాడు. అయితే బయటికి వచ్చిన తరువాత వాడు ఉండేటువంటి అలవాట్లు, తిరిగిన పరిసరాలు, నేర్చుకున్న విషయాలు, చూసినటువంటివి, విన్నవి, తెలుసుకున్నవి, అవన్నీ కూడా వాడిలో గుణాలుగా బయలుదేరాయి. అవి వాడిని ఆక్రమించాయి. అందుచేత వాడు ఎలా తయారవుతున్నాడండి? వాడు ఉండేటువంటి పరిసరాలను బట్టో, అక్కడ ఉండేటువంటి విధానాన్ని బట్టో వాడు అలా తయారవుతున్నాడు. చూడండి, మనకు మహాత్ములు ఒక చక్కని కథ చెప్తారు. ఒక చిలుకలను విక్రయించేవాడు తన రెండు చిలుకలని రెండు వేరు వేరు ప్రదేశాల్లో విక్రయించాడు. ఒకటేమో మాంసము నరికేటువంటి కటిక వాడికి ఒకటిన్ను, ఇంకొకటి నిత్యము భగవద్గీత పారాయణం చేసేటువంటి వ్యక్తికి ఒకతనికి చిలకను విక్రయించడం జరిగింది. ఇక్కడ చిలకలో ఏమైనా జాతిరీత్యం అతడేమో నేర్పాడా? ఇది భగవద్గీత నేర్చుకోవాలనేని కాని ఇది కటికవాడి పలుకులు పలకాలని నేర్పలేదు. చిలుకల వాడు చిలుకల్ని విక్రయించాడు. విక్రయించిన తరువాత వాడిలో సంస్కారాలు ఎలా బయలుదేరాయండి? ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ యజమాని ఏం చేస్తున్నాడో గమనించాయి చిలుకలు. ఇక్కడ కటికవాడి ఇంట్లో ఉన్న చిలుకలు ఏం చేస్తున్నాయండి? రోజు వాడు బలంగా ఎదుటి ఆ పశువుల్లో లేకపోతే తెచ్చిన గొర్రెల్లో మేకల్లో మేపడం, తర్వాత ఒక రోజు చూసుకొని వాటిని వధించడం, వధించిన తర్వాత తోలుని శరీరాన్ని వేరు చేయడం, లోపల మాంసాన్ని విక్రయించడం, ఇలా అది చూస్తూ ఉంది రోజు. వాడు పలికే పలుకులు కూడా కఠినంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఆ పలుకులే చిలుకు నేర్చుకుంది. అదే భగవద్గీత పారాయణం చేసేటువంటి వ్యక్తికి విక్రయించిన చిలుకున్నదే అదేం చేస్తోంది? పొద్దున్నే లేచి గీతా పారాయణం చేసేది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవచ్చేవ కిమకురువత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అని ఈ విధంగా శ్లోకాలు చదవడం మొదలెట్టింది. ఇప్పుడు వీటికి జన్మతః వచ్చిందా, సంస్కార రీత్యా వచ్చిందా చెప్పండి. జన్మరీత్యా ప్రతిదీ చిలుకగానే పుట్టినది రెండు కూడా, కానీ సంస్కారం ఏం చేసిందండి? వాసనల రూపంగా భగవద్గీత చదివే వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ చిలుకేమో భగవద్గీత శ్లోకాలను, కటికవాడి ఇంటి దగ్గర ఉన్న చిలుక ఎవరైనా కనిపిస్తే చాలు వాడిని చంపండి, వాడిని కొయ్యండి, వాడిని పొడవండి, వాడిని నరకండి, వాడిని ముక్కలు ముక్కలుగా వేలాడదీయండి, ఇవే పదాలు పలికేదట. అది ఆ ఇంటి వైపు రావాలంటే ఎవరికైనా భయం అట. ఏమిట్రా ఇట్లా మాట్లాడేస్తున్నది, కనపడ్డవాడి అలా పొడవండి అంటుంది, చంపండి అంటుంది. సంస్కారం, వాడు నేర్పిన సంస్కారం చిలుకకి అలా పట్టింది. అలాగే భగవంతుడు కూడా పక్షపాతి కాదండి. ఇతడు జ్ఞాని కావాలని కాని, ఇతడు అజ్ఞానిగా ఉండాలని కాని పరమాత్మ ఎవరిని సృష్టి చేయలేదు. సమూహం సర్వభూతేషు న ద్వేషోస్తి న ప్రియ. ఆయనకు ద్వేషించదగిన వాడు లేడు, ప్రేమించదగిన వాడు లేడు. కానీ వీడు చేసుకున్నటువంటి సంస్కారాల ఫలితంగా వచ్చిన వాసనలున్నాయే, అవే కర్మలుగా బయలుదేరుతున్నాయి, వాడి జీవనాన్ని ఆ పదంలో నడపడానికి కారణమవుతున్నాయి అని మనకు భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి సత్యం. పైగా ఒక సద్వస్తువు ఉన్నది నీలోనే, నీవు నశించినా నశించనిది ఒకటి ఉన్నది, నీకు వేడి తాకినా తాకనిది ఒకటి ఉన్నది, నీకు చల్లగా స్పర్శ అంటినా అంటనిది ఒకటి ఉన్నది, నీవు తగలబడినా తగల పడనిది ఒకటి ఉన్నది, నీవు వెళ్లిపోయినా శాశ్వతంగా వెలిగేది ఒకటి ఉన్నది, అదే ఆత్మవస్తువు. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంతి అపో న శోషయతి మారుత. ఆ వెళ్లిపోయినటువంటిదే చైతన్యం, ప్రతి ఒక్కరిలో ఉన్నది. అర్జున నీలో ఉన్నది అదే. నీలో ఉండడం కాదయ్యా, అసలు నీవే అది. నీవే ఉండడం కాదు, నీవే అది, అదే ఆత్మ అని తేల్చి చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది, మరి ఇక్కడ జిజ్ఞాస మొదలైందండి అర్జునుల వారికి. నేను ఆత్మను, సచ్చిదానంద స్వరూపాన్ని, మరి నన్ను నేను ఎందుకు పొందలేకపోతున్నాను? చూడండి, శాంతి సుఖమనేటువంటిది బయట ఊరేది కాదు, లోన కూరేది అంటారు గండిక్షేత్ర రామకృష్ణానంద స్వాముల వారు. బయటెక్కడో లభించేదైతే అందరూ కొనుక్కొని ఆట పెట్టుకునేవాళ్లే శాంతినో సుఖాన్ని కూడా, కానీ అదెక్కడో బయట లభించేది కాదు, లోన ఊరేది. నీ లోపల నువ్వు తయారు చేసుకునే పదార్థమే అది, కాబట్టి నీలో నుంచే రావాలి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి అంటాడు నేను చాలా సంతోషంగా ఉన్నానండి అంటాడు. కొద్ది దినాలు పోయిన తర్వాత ఏమయ్యా ఎలా ఉన్నావు? ఏమోనండి, ఒకటే దుఃఖం, దుఃఖానికి అంతం లేకుండా పోయింది అంటాడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నీవు సంతోష స్వరూపానివా, దుఃఖిస్తూ ఉన్నావు కాబట్టి దుఃఖ స్వరూపానివా? రెండు ప్రశ్నలు వస్తున్నాయి. అంటే వీళ్ళలో ఎవరు నీవు? దుఃఖిస్తూ ఉన్నావంటే సంతోషం రావడానికి వీల్లేదు, సంతోషిస్తూ ఉన్నానంటే దుఃఖం రావడానికి వీల్లేదు. దుఃఖంగా ఉన్నానని నీవే చెప్తున్నావు, సుఖంగా ఉన్నానని నీవే చెప్తున్నావు. అంటే ఈ రెండు కాని వస్తువు ఏదో నీవై ఉన్నావు. ఈ రెండింటికి అతీతమైనటువంటి వస్తువు నీవై ఉన్నావు. మరి నేను దాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? ఉన్నదానినే పొందాలని ఎందుకు ఆశిస్తున్నాను? చెప్పావు కదా నీ లోపలెక్కడో లభించేది కాదు, లోన ఊరేదని చెప్పావు కదా. మరి నా లోపల ఉన్న వస్తువుని నేను పొందకపోవడానికి కారణమేమిటి? ఎక్కడో దూరంగా లేదండి, అతి సమీపాత్. అతి సమీపాత్ కూడా కాదు, అసలు త్వమేవాహం, నీవై ఉన్నావు. ఆ నీవై ఉన్నటువంటి వస్తువుని నేను పొందకపోవడానికి కారణమేమిటి అంటే, గండిక్షేత్ర రామకృష్ణానంద స్వామి వారు చెప్తారే, మంచినీళ్ళలో ఉన్న చాకలి వాడు దప్పికై చచ్చిపోయాడని. మంచినీళ్ళలో ఉన్న చాకలి వాడు దప్పికై చావడానికి కారణం ఏంటి? తాగే ప్రయత్నం చేయలేదు. అందుకే నీవై ఉన్నటువంటి వస్తువు నీవు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే తెలుసుకోలేకపోతున్నావు, గుర్తించడం లేదని అర్థం వస్తోంది అక్కడ. అందుకే దానికి ఏం చెప్పారు? అజ్ఞానేన వృతం జ్ఞానం తేన ముక్ష్యంతి జంతవః. భగవద్గీతలో స్వామి చెప్పాడు, జ్ఞానము అజ్ఞానం చేత కప్పబడిందయ్యా, అందుచేతనే ఈ జనులు మోహానికి గురి అవుతున్నారు. జనులు మోహానికి కారణం ఏంటండి? అజ్ఞానము. జ్ఞానం అనేటువంటి దాని చేత కప్పబడింది. ఇది అసలు రహస్యము అన్నాడు పరమాత్మ. ఇప్పుడు తెలిసింది సమస్య అంతా అజ్ఞానమే అని. మరి సమస్య అజ్ఞానమని ఎప్పుడైతే తేలిపోయిందో, అటువంటి అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానాన్ని పొందడం వల్ల మనల్ని మనం గ్రహించడానికి అవరోధంగా నిలిచిన అజ్ఞానం తొలగిపోతుంది, మోక్షము సత్వసిద్ధమై భాసిస్తుంది. ఏమండి, భగవద్గీత కించిత్ అధీత అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. భగవద్గీత కొద్దిగా అయినా చదవండి అని చెప్పారు. చదవండి అంటే చదివితేనే మోక్షం వచ్చేస్తుందా? అది కాదు, నీ బుద్ధిలో ప్రవేశపెట్టుకో భగవద్గీతని అని చెప్పాడు ఆయన. అంటే కేవలం పారాయణం ద్వారా, ఈ వాక్ ద్వారా దానిని పారాయణం చేయడం కాదు, నీ మనస్సుతో దానిని అనుభవించు, గీతాశాస్త్రాన్ని అనుభవించు. ఎందుకంటే నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయావు, మనకు అనేక రకాలైన టానిక్లను మందు బిళ్ళలు రాసిచ్చాడు. ఏమయ్యా ఇవి ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలని చెప్పాడు. తీసుకొచ్చుకున్నాం, గూట్లో పెట్టేశాం, ఎదురుగా పెట్టుకుని చూస్తూ ఉన్నాం, నీకు జబ్బు తగ్గుతోందా అని ప్రశ్నించారు. డాక్టర్ రాసిన మందుల చీటీ ఉంది, డాక్టర్ ఇచ్చిన మందులు ఉన్నాయి, అవి ఎక్కడో లేవు, నీకు అందుబాటులో నీ గూట్లోనే ఉన్నాయి. కానీ లోపలకు తీసుకున్నప్పుడు కదా నీకు అది పనిచేసేది. అదేవిధంగా ఎన్ని గ్రంథాలు మనం ఇళ్లలో పెట్టుకున్నాం, లేకపోతే ఎంత గొప్ప సాధనకు ఉపకరించేటువంటి గొప్ప గొప్ప గ్రంథాలని మనం దగ్గరలో పెట్టుకున్నాం అనే దానికంటే, దానిలో ఏ కొంతైనా నీవు అనుభవించావా? ఆ అనుభవానికి వచ్చింది మాత్రమే శాశ్వతంగా నీకు ఉపయోగపడుతోంది. అనుభవానికి రానటువంటి శాస్త్రజ్ఞానం పుస్తకాల్లో ఎంతుంటే ఏం ప్రయోజనం చెప్పండి? అది అనుభవానికి వచ్చినప్పుడు కదా ఉపయోగపడేది. అదేవిధంగా నీవు అజ్ఞానంలో ఉన్నావని తెలుసుకున్నావు కదా, తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి, తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. అలాగే కానీ నేను అజ్ఞానంలో ఉన్నానని గుర్తించాను అంటే, మొన్నటి రోజున మనం ఒక మాట చెప్పుకున్నామే, దొంగవాడు వచ్చేసాడండి అంటే నాకు తెలుసులే పడుకో, తలుపు తీస్తున్నాడండి నాకు తెలుసులే పడుకో, మూట కట్టేసుకున్నాడండి తెలుసులే పడుకో, తీసుకెడుతున్నాడండి తెలుసులే పడుకో, నీ ముఖం మండిపోను, ఇంకా వడిలిన తర్వాత నువ్వేం చేస్తావు, అన్నీ తెలుసు అంటున్నావు. కానీ ఆ తెలుసు అనేటువంటి దానికి, అజ్ఞానానికి తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? భగవద్గీతలో స్వామి అదే అడిగాడు. వెనకడికి ఎవరో ఒక మహాత్ముని అడిగారట, స్వామి నాకు భగవద్గీతలో ఒక్క శ్లోకం కూడా రావడం లేదన్నాడట. ఓహో నీకు రానిది ఒక్క శ్లోకమేనా, మిగిలిన 700 వచ్చు కదా పారాయణం చేయన్నాడట. అది కాదు స్వామి, ఒక్క శ్లోకం కూడా రాదండి అన్నాడట. ఒక్క శ్లోకం రాదు అంటే అర్థమేమిటి? 700 వచ్చండి ఒకటి రాదని అర్థం. ఆయన ఏమనుకున్నాడు, చాలా మహానుభావుడు, 700 వచ్చు కదా ఒకటే కదా రానిది అన్నాడు. కాదండి ఒక్క శ్లోకము కూడా రాదు. ఓహో రాదని తెలుసుకున్నావుగా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. రాదనేది ఒకటి తెలుస్తోందిగా, అశాంతితో ఉన్నానని అర్థమవుతోందిగా, సుఖం లేదని అర్థమవుతోందిగా. కాబట్టి సుఖమైనది ఏదో, శాంతి ఇచ్చేది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. అలా చేసినప్పుడు అది నీ సమీపానికి రావడానికి అవకాశం ఉంటుంది. తస్మాత్ కేవలాదేవ జ్ఞానాన్మోక్ష ఇతి ఏషోర్దోహ నిశ్చితో గీతాసు సర్వోపనిషత్సుచ. సర్వోపనిషత్తుల యొక్క సారమేషన్ ఏమిటండి? ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే మనం అన్నీ చదివేస్తున్నాం. అంటే సమస్తానికి కారణమైనటువంటి గీత ఉపనిషత్తుల యొక్క నిర్ణయం ఇదే అని చెప్పాడు కదా నారాయణుడు. ఆ ఉపనిషత్తుల సారం ఏమిటి అంటే నిన్ను నీవు తెలుసుకోవడమే. గీత కూడా ఏం చెప్తోందండి, ఏ సద్వస్తువు అయినటువంటి ఒక వస్తువు ఉన్నదని నారాయణుడు చెప్పాడో ఆ వస్తువు నీవయ్యున్నావని గ్రహించడమే ఇది మనకు గీత నేర్పుతున్నటువంటి సత్యం. ఆత్మ జ్ఞానస్వరూపం కనుక ఆ ఆత్మయే బ్రహ్మము అన్నారు. అయమాత్మ బ్రహ్మ. మరి బ్రహ్మము అనంతము కనుక అనంతమైనటువంటి బ్రహ్మము కన్నా వేరుగా ఈ జగత్తు లేదు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మైసర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవా. నారాయణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, అర్జున నాకంటే శ్రేష్టమైనది వేరొకటి లేనే లేదు, దారములందు మణులలాగా ఈ ప్రపంచం నాలోనే కూర్చబడినది. 7వ అధ్యాయంలో నారాయణుడు చెప్పాడా చెప్పలేదా, జగత్తున్నది, జగత్తుకు సంబంధించిన అజ్ఞానం కూడా మనకున్నది. జగత్తుకు సంబంధించిన జ్ఞానం కలిగిందనుకోండి జగత్తేమిటో తెలిసిపోతుంది, బ్రహ్మము కన్నా జగత్తు అన్యంగా లేదని అర్థమైపోతోంది, ఇదంతా కూడా జ్ఞానమే. జగత్ అస్తి, ఈ ప్రపంచం ఉంది, ఉరికే ఉందా, రంగుల రత్నంలాగా తిరుగుతూ ఉంది, శక్తివంతంగా కనిపిస్తోంది, ప్రకాశిస్తోంది. ఈ శక్తి ప్రపంచానికి సంబంధించిందేనా, లేక ప్రపంచంలోని ప్రకాశక శక్తి ప్రపంచాందేనా? విద్యుత్తు లేకపోతే బల్బు లేదు, వెలిగే బల్బులోని వెలుతు విద్యుత్తుదే, ఆ శక్తి విద్యుత్తుదే. అందుకే దాన్ని ఏమన్నారండి, విద్యుత్ శక్తి అన్నారు. దూరంగా చెట్టు కొమ్మలు కదులుతూ ఉంటే వాయువు చెలిస్తోందని ఊహించాం, ఫ్యాన్ తిరుగుతూ ఉంటే కరెంటు ఉందని తెలుసుకున్నాం. ఫ్యాన్ తిరగచ్చు కాని తనంతట తాను తిరుగుతోందా, తనంతట తాను తిరగడంలే, దాన్ని తిప్పే శక్తి పైన ఆధారపడి తిరుగుతోంది కదా. కాబట్టి అలాగే ఈ ప్రపంచంలో కూడా అన్ని వస్తువులు ఇలాగే ఉంటాయేమో అంటాడు నారాయణుడు. ఏదైనా సరే మరొక దానిపై ఆధారపడి ఉన్నదే, మరొక దానిపై ఆధారపడి ప్రకాశించేదే. మన దేహాన్ని చూసినా అలాగే ఉందండి, కళ్ళు చూస్తాయి కానీ కంటిలో చూచే శక్తి వేరు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అందరికి కూడా కళ్ళుంటాయి, కొంత కాలానికి ఈ ఏ కళ్ళు చూడడానికి ఉపయోగపడకుండా ఉండే స్థితిని కూడా మనం పొందుతున్నాం. దాన్నే కదండి పొరలు వచ్చాయనో ఏదో అంటారు. కాబట్టి కళ్ళున్న ప్రతి వాళ్ళు చూడగలుగుతున్నారు అంటే కొంతకాలానికి ఆ కంటిని కోల్పోయిన శక్తి, డాక్టర్ దగ్గరికి పోగానే ఏమంటాడండి, అయ్యా నువ్వు కంటిని చూచే శక్తిని కోల్పోయావు అంటారు. ఇప్పుడు నువ్వు దేని ద్వారా చూడగలిగావు, శక్తి ద్వారా చూడగలిగావా, కంటి ద్వారా చూడగలిగావా? కంటి ద్వారా నేను చూశాననేది సత్యమైతే నీ వయస్సు 80 ఏళ్ళు వచ్చిన అలాగే కనపడుతూ ఉండాలి దృశ్యం. 20 ఏళ్లప్పుడు ఎలా చూశావో 60 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా అలానే చూడాలి. చూడలేకపోతున్నావు అంటే కారణం ఏమిటంటే కన్ను చూడలేదు, కంటిని చూచే శక్తి ఏదో వెనకాతల ఉంది కాబట్టి దాన్ని నేను గ్రహించగలుగుతున్నానని నీకు అర్థమవుతోంది కదా. అలాగే చెవులుంటాయండి, మనకి వయస్సులో బాగా వినిపిస్తాయి, పక్కింటి వాళ్ళు మాట్లాడుకున్నా, ఎదురింటి వాళ్ళు మాట్లాడుకున్నా, విశేషించి కొన్ని చిన్న చిన్న మాటలుగా మాట్లాడుకున్నా మనకు బాగా వినిపిస్తాయి. కొంతకాలం వెళ్ళిపోయేటప్పటికీ ఏమో ఈ మధ్య సరిగా వినిపించి చావడం లేదండి అంటారు. ఈ వినిపించి చావకపోవడానికి కారణం ఏమిటండి, వినికిడి శక్తి లోపం అండి. చెవులు నీవు చిన్నప్పటి నుంచి అవే చెవులు, 60 ఏళ్ళొచ్చాయి, 70 ఏళ్ళొచ్చాయి, అవే చెవులు. చెవులు 20 ఏళ్లప్పుడు బాగానే వినిపించాయి, ఇప్పుడు వినిపించడం లేదంటే వినిపించే శక్తిని కోల్పోతున్నాయి. అంటే వినడానికి చెవులు ఆధారం కాదు, వినిపించే శక్తి ఆధారమైంది. శక్తి ఆధారమైంది కాబట్టి వినగలుగుతున్నావు, శక్తి ఆధారమైంది కాబట్టి చూడగలుగుతున్నావు. కాబట్టి చెవిలో వినే శక్తి లేదండి. ఇప్పుడు నోరున్నది, మనం మాట్లాడుతున్నాం, 60 ఏళ్ళొచ్చేటప్పటికో 70 ఏళ్ళొచ్చేటప్పటికో మాటలు తడబడుతూ ఉంటాయి. అప్పుడు మీరే అంటారు, నేను వయసులో ఉన్నప్పుడు గలగలా మాట్లాడేదానండి, ఈ మధ్య మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడడానికి ఇప్పుడు మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటండి, మాట్లాడే శక్తిని కోల్పోతున్నావు. నోరు ఉంటుంది కానీ కొంతకాలానికి ఆ శక్తి లోపిస్తోంది. మనసులో ఆలోచించే శక్తి కూడా మనసుది కాదంటాడు. అంతస్తేన హి చైతన్యాం జ్యోతిషాం అవిభాసితస్య మనసః మనన సామర్థ్యం. చూడండి, ఒక వయసులో అన్ని గుర్తు పెట్టేసుకుంటారండి, చిన్నప్పుడు ఏం తిన్నారు, ఎవరెవరు ఏం మాట్లాడారు, మొన్నటి రోజున ఏం తిన్నావు, నిన్నటి రోజున ఏం తిన్నావు, ఎవరితో ఏం మాట్లాడావు, అన్ని పోసుకొచ్చినట్లు చెప్పేస్తాం. కానీ కొంత వయస్సు వచ్చేటప్పటికీ పెట్టిన వస్తువును మర్చిపోతాం. ఏమండి, అప్పుడేమంటాడు, మతి మరుపొచ్చిందండి అంటాడు. అప్పటిదాకా గుర్తించిన శక్తి ఏది, ఈనాడు గుర్తించకుండా మరుపులకు గురి చేసిన శక్తి ఏది? ఇప్పుడు కేవలం నీ బుద్ధి ఆధారంగా ఉందా, ఈ బుద్ధి మనసు పనిచేయడానికి కూడా వెనక అతను శక్తి ఆధారమై ఉందా? శక్తి ఏదో ఆధారమయ్యింది. ఆ శక్తిని కోల్పోతున్నావు కాబట్టి నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మర్చిపోతున్నావు. మాట్లాడే శక్తిని కోల్పోతున్నావు, వినే శక్తిని కోల్పోతున్నావు, చూచే శక్తిని కోల్పోతున్నావు, గమన శక్తిని కోల్పోతున్నావు, చేసే శక్తిని కోల్పోతున్నావు. కాబట్టి కరచరణాదులు పైకి కర్తృత్వానికే కాని లోన ఉన్న శక్తి ఏదో నడిపిస్తోంది. ఆ శక్తిని దాన్ని ఆంతర్యంలో చైతన్య జ్యోతి ప్రకాశిస్తోంది కాబట్టి మనసు ఆలోచనలు చేయగలుగుతుంది. విద్యుత్తు లేకపోతే బల్బు వెలగదు, ఫ్యాన్ తిరగదు, ఏది సుఖంగా నడవదు. అలాగే చైతన్యం లేకపోతే కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, నోరు మాట్లాడలేదు, మనసు ఆలోచించలేదు. మనిషికి ఆధారమైన చైతన్యమే ఈ ప్రపంచానికి కూడా ఆధారమై ఉన్నది అంటాడు వాసుదేవుడు. మనసుకు ఏది ఆధారమై ఉన్నదో, మనిషికి ఏది ఆధారమై ఉన్నదో చైతన్యం, ఆ చైతన్యమే ప్రపంచానికి కూడా ఆధారమైంది. చూడండి, చనిపోయినటువంటి వాడికి అన్ని ఉంటాయి కదండి. శరీరంలో నుంచి చైతన్య రహితమైనటువంటి వాడికి కళ్ళుంటాయి చూడలేడు, ముక్కుంటుంది గాలి పీల్చలేడు, గుండుంటుంది కానీ అది కొట్టుకోదు, చేతులుంటాయి కానీ పనిచేయడానికి సహకరించవు, కాళ్ళుంటాయి నడిచి వెళ్లలేవు. కనిపించేటువంటి అవయవాలదే ఈ శక్తి అయితే చనిపోయిన వాడికి కూడా అవయవాలుంటాయి కదా, వాడి పనిచేయాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నాడంటే ఇవన్నీ పనిచేయడానికి ఒక శక్తి ఆధారమైంది. విద్యుత్ బల్బులున్నా ఫ్యాన్లున్నా దానికి అన్నింటికంటే చూడండి, మనకిప్పుడు ఈ మధ్య సత్యసాయిబాబా గారు ఇప్పుడు ఒక కథ చెప్పేవారు. వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరుగుతుందట. ప్రారంభోత్సవం జరుగుతుంటే అక్కడ మూడు రకాలైనటువంటి కుళాయిలు అక్కడ పెట్టారట. ఒకటేమో ఇనుముతో తయారు చేసింది స్టీల్ తోటి, ఒకటేమో ఇత్తడితో తయారు చేసింది, ఇంకోటేమో బంగారంతో తయారు చేసిన కుళాయి ఉన్నదటండి దానికి. అయితే ముందుగా ఎవరైనా దేన్ని ఓపెన్ చేయాలనుకుంటారండి? సిల్వర్ ఈజ్ నాట్ గుడ్, గోల్డ్ ఈజ్ గుడ్. కాబట్టి దానికి స్టీల్ కంటే కూడా సిల్వర్ బెస్ట్, సిల్వర్ కంటే కూడా గోల్డ్ ఇంకా బాగుంటుంది. అందుకని ముందుగా గోల్డ్ దానిపై తిప్పాడటండి, నీళ్లు రాలేదట. సరే ఎట్లాగూ రాలేదు కదా, సిల్వర్ దానికి వెళ్ళి తిప్పాడట, నీళ్లు రాలేదట. స్టీల్ దాని తిప్పాడట, నీళ్లు వచ్చాయట. ఏమిట్రా కారణం అంటే వాడు కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయాడు మిగతా రెండింటికిన్ను. గోల్డ్ దానికిన్ను సిల్వర్ దానికి కనెక్షన్ ఇవ్వడానికి మర్చిపోయాడండి. అవి గోల్డ్ అయినా సిల్వర్ అయినా నీళ్లు వస్తేనే కదా ఉపయోగం, నీళ్లు రాకపోతే ఏమైనా ఉపయోగమా? అదేవిధంగా మనిషి ఎంతగా శోభిస్తున్నా, ఎంతగా తన జ్ఞానమును పెంచుకున్నా, తన గురించి తనకు స్వస్వరూప జ్ఞానం కలగకపోవడమే వాడిలో ఉండేటువంటి లోపంగా పరిణమిస్తారు. అదేవిధంగా మనకి విద్యుత్తు లేకపోతే బల్బ్ ఎలా వెలగదో, ఫ్యాన్ తిరగదో, అవన్నీ అలంకార ప్రాయాలాగా అలాగే ఉండిపోతాయో, చైతన్యం లేకపోతే కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, నోరు మాట్లాడలేదు, మనసు ఆలోచించలేదు. మనిషికి ఆధారమైన చైతన్యమే ఈ ప్రపంచానికి కూడా ఆధారమైంది. ఆ చైతన్యమునకు పేరే పరమాత్మ, అదే ఈశ్వరుడు. ఆయన యొక్క శక్తితోనే భూమంతా తిరుగుతోంది. ఏ ప్రేమ మహిమచే ఈ దారుని చక్రం ఇరుసు లేకుండానే తిరుగుచుండే, ఏ ప్రేమ మహిమచే మింట నక్షత్రాలు నేలరాలక మింట నిలచియుండే, ఏ ప్రేమ మహిమచే మనకి చెప్తారు కదా, ఏ ప్రేమ మహిమచే ఈరేడు భువనాలు గాలిదేవుడు సురటీలు విసరే. కాబట్టి అటువంటి ప్రేమ విశ్వప్రేమ. కాబట్టి ఆ విశ్వప్రేమని గుర్తించినటువంటి వాడే విశ్వేశ్వరుని గుర్తించగలుగుతాడు. విశ్వంలో ఇంత ప్రేమ ఉందని తెలుసుకున్నావు, ఎవరు ప్రేమించమని చెప్పారండి? పరమాత్మని. ఎవరు వేసమన్నారు గాలిని? ఎవరలా అగ్నిని మండమన్నారు? ఎవరు ఆకాశంలో గర్జించి వర్షాన్ని ఇవ్వమన్నారు? ఎవరు భూమిని ఒకదానికి ఇబ్బడి ముబ్బడిగా పంటనివ్వమని ఎవరు కోరారు? ఏ పరమాత్మ యొక్క ఆదేశంతో అది జరుగుతుందో ఆ నారాయణుడి యొక్క దివ్యతత్వమే. అదే భూమి తిరగడానికి కూడా నిలిచి ఉన్నది శక్తి, చైతన్యం. నీటిలో ఉండి తరసిపోతున్నా భూమి కరిగిపోకుండా ఉంటుంది. భయంకరమైన గాలులు వీచినా ఎగిరిపోకుండా ఉన్నది. అగ్నిపర్వతాల గుండెలు రగులుతున్నా కాలిపోకుండా చల్లగా ఉంది. కారణం ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. పోషక పదార్థాలన్నీ మనకు భూమి నుండి అందుతాయి కదండి, వీరందరికీ తెలుసును. పోషకాల్లోని పోషణ శక్తి పరమాత్మదే అనేది తెలియవలసినటువంటి విషయం. మనకు చెప్తారే అన్నమాచార్యులు వారు తమ కీర్తనలో చెప్తుండేవారు, భూమిలోన నుండి ఈ దేహంలో ఉండేటువంటి ప్రాణులందరికీ అన్నా నరిగించేవాడివి నీవే, ఏమి ఈ భూమిలో సర్వము పుట్టడానికి కారణం నీవే అని పరమాత్మ చెప్తాడు. ఇదంతా కూడా అనంత శక్తి అయిన పరమాత్మే తప్ప వేరేది కాదు. అలా అదేవిధంగా మనకు ఈ శక్తి అనేటువంటిది పరమాత్మదే అని తెలియవలసినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమంటున్నాడు. ఈ కారణం చేతనే పరమాత్మ స్థితికర్త అయ్యాడు, సర్వుల్ని సమస్తాన్ని రక్షించేవాడయ్యాడు, ఆశించేవాళ్ళ మనమయ్యాము, పోషించేవాడు తానయ్యాడు పరమాత్మ. అందుకే అతడు భర్త. ఈ సత్యం తెలిసిన వాడి హృదయాలే భర్తీ అవుతాయి అంటాడు వాసుదేవుడు. ఎవడి హృదయం భర్తీ అవుతోంది? సమస్తానికి భర్త నారాయణుడు, విశ్వేశ్వరుడు. ఆ ఈశ్వరుడిని సత్యం తెలుసుకుంటాడే వాడికి హృదయం భర్తీ అయిపోతుంది. కాబట్టి ఆ హృదయం నిండుతుంది, పొంగుతుంది, ఆనందంతో పండుతుంది. ఎక్కడ నియతి ఉన్నదో అక్కడ నియంత ఉన్నాడనేది నిర్ధారణ అవుతోంది. కార్యరూపంలో ప్రపంచం చక్కగా తెలుస్తోంది మనకి. యత్సుష్టం తత్సుకృతం, సుకృతంగా ఎప్పుడు తెలుస్తోందో జ్ఞానము కలిగిన కర్త ఉన్నట్లుగా తెలుస్తోంది. యత్కార్యం తత్సకర్తృకం అన్నారు. చూడండి, పువ్వుల్ని రంగులు ఎవరు వేయమన్నారు? ఆకాశంలో నక్షత్రాలు ఎవరు మొలవమన్నారు? విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఇటువంటి ప్రశ్నలే వేస్తారు. ఏమయ్యా, ఎంత ప్రేమ ఉన్నది నారాయణుడికి, ఎంత జ్ఞానంతో పెట్టేశాడు చూడు. ఎవడో భగవంతుడికి పూర్తిగా అజ్ఞానం వచ్చేసింది, చిన్న చిన్న చెట్లకేమో పెద్ద పెద్ద కాయలును, పెద్ద పెద్ద చెట్లకేమో చిన్న చిన్న కాయలు కాసేశాడు. వాడు పెద్ద మ్యాథమెటిక్స్ టీచర్ అటండి. మ్యాథమెటిక్స్ టీచర్ అయ్యేటప్పటికీ వాడేంటి, క్వాలిటీ క్వాంటిటీ, పైగా ఆ వస్తువు యొక్క సామర్థ్యాన్ని బట్టి లెక్కలు వేస్తుంటాడు వాడు. ఆ వేసేవాడు ఏం చేశాడండి, ఒక గుమ్మడి పాదును చూసి, ఏమరా భగవంతుడికి పెద్ద బుద్ధి లేకుండా పోయింది, ఇంత చిన్న చెట్టుకి ఇంత ఇంతలా కాయల మొయ్యొద్దది, ఇంత చిన్న చెట్టుకు పరిణామం ఎంత ఉండాలి, ఇంత ఒక 100 గ్రాములు అయితే సరిపోతుందేమో, ఒక 200 గ్రాములు అయితే ఎక్కువ అవుతుందేమో అనుకున్నాడు. కానీ ఆ రావి చెట్టు చూశాడు, పెద్ద చెట్టు, మర్రి చెట్టు మొదలైనటువంటివి చూశాడట. చూసేటప్పటికీ ఆ చిన్న చిన్న కాయలు ఉంటాయి కదండి, ఇంత పెద్దగా వడవృక్షం పెంచేశాడే గాని దానికి ఇంత కాయలు పెట్టేశాడు, భగవంతుడికి పూర్తిగా మతి చెలించిందేమో అనుకున్నాడు. వాడు బాగా ఎండ చేస్తూనేమో నీడకు చేరి ఆ టోపీ తీశాడటండి, బట్ట బుర్రట వాడిది పాపం. ఇలా గోక్కుంటూ కూర్చున్నాడండి. కూర్చుండేటప్పటికి కొద్దిసేపటికి ఆ చెట్టు నుంచి రాలినటువంటి పండు ఒకటి నెత్తిపడింది. అబ్బా చుర్రుమందే అనుకున్నాడట. ఏంటా అని చూస్తే చిన్న పండు. అప్పుడు అనుకున్నాడు, భగవంతుడుకు తెలియలేనివాడు కాదు, చాలా గొప్పవాడు, అదే ఇంత పండు కాబట్టి సరిపోయింది, పెద్ద గుమ్మడి పండు పుడితే నా తలకాయ ఏమైపోయి ఉండేది. కాబట్టి భగవంతుడు మైండ్ లేనటువంటి వాడు కాదేవాడు, కాబట్టి చాలా గొప్పవాడని నిర్ణయం తీసుకున్నాడట. కాబట్టి మన బుద్ధికి అందేటట్లుగా ఉండేవాడు కాదు, ఆయన సృష్టిలో ఉండేటువంటి నిర్ణయాలు కొన్ని మనకి కుత్సిత బుద్ధితో ఆలోచిస్తేనేమో ఇంతేనా అనిపిస్తోంది. విశాలమైనటువంటి బుద్ధితో, పరమాత్మ యొక్క బుద్ధితో ఆలోచిస్తే ఎంత గొప్పగా ఈ సృష్టి చేశాడో కదా అని అర్థమవుతోంది. అప్పుడేమవుతుందండి, ఇంత గొప్పగా సృష్టిని రచించిన ఆ విశ్వాత్మకుడైన నారాయణుడి మీద ప్రేమ కలుగుతోంది, ఆనందంతో హృదయం నిండిపోతోంది. నా కోసం ఇంత చక్కగా పూలల్లో పరిమళాన్ని ఎవరు నింపారండి? ఏమండి, శరీరాన్ని కంపపోవాలంటే సెంట్ రాసుకోవాలి, పూలల్లో సెంట్ ఎవరు వేస్తున్నారు చెప్పండి? పూలలోనే సెంట్ వస్తుందని అందరికీ తెలుసు, కానీ పూలంత సువాసన భరితంగా ఉండడానికి ఎవరొచ్చి వేస్తున్నారు అందులో సెంటు? రాత్రిపూట మనం ఏమైనా వచ్చేస్తున్నామా? పరమాత్మ నింపుతున్న సుగంధం అది. మనకుండేటువంటి సుగంధానికి కంపున్నది, కానీ ఆయన సుగంధానికి ఇంపే తప్ప కంపు లేదు. కాబట్టి ఆయన సుగంధం అంత గొప్పది. కాబట్టి ఆయనను ప్రశ్నించే వాళ్ళమండి మనం. నారాయణుడు కూడా ఇలాగే ఉంటాడంటున్నాడు ఆయన. ఎక్కడ నియతి ఉన్నదో అక్కడ నియంత ఉంటాడు. నియమాలు లేకపోతే, ఒక అదుపులో పెట్టేవాడు లేకపోతే, ఇష్టం వచ్చినట్లుగా సముద్రాలు పొంగితే, భూమి ఇష్టం వచ్చినట్లుగా కంపిస్తే, అగ్ని ఇష్టం వచ్చినట్లుగా విజృంభిస్తే, వాయువు ఇష్టం వచ్చినట్లుగా వీస్తే, జలాలు ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్లుగా పొంగి పొరలితే ప్రపంచం ఉంటుందో చెప్పండి. వీటిని నియమించిన వాడు ఒకడున్నాడు. అవి నియతిని తప్పకుండా నడుచుకుంటున్నాయి. వాటికి నియంతగా ఎవరున్నారో పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ ప్రకారము గాలి వేసవలసిన తీరులోనే వీస్తోంది, జలం కూడా పొంగవలసిన తీరులోనూ, సముద్రుడు కడలిరాయుడు భూమిపై పడకుండా కాళ్లు ముడుచుకుని, ఏ ప్రేమ మహిమచే, ఏ ప్రభు ఆజ్ఞచే. కాబట్టి ఆ నారాయణుడు యొక్క నియతి నియంత, ఆయన నియంత నియమానుసారంగా అవి నియతిగా నడుచుకుంటున్నాయి. అందుకే మన బ్రతుకులు ఇలా ఉన్నాయి. లేకపోతే, ఆ నియంతే లేకపోతే, వేసవలసిన తీరులో ఒక్కసారి గాలి వీస్తే మనం ఎలా ఉంటామో చెప్పాల్సిన అవసరం లేదు. మన నోట్లోకి తీసుకునేటువంటి నీరే ప్రళయంగా మారి వస్తే తట్టుకోవడం ఎంత కష్టమో మనందరికీ ఒకసారి ఆ జల ప్రళయం గుర్తుకు తెచ్చుకుంటే అందరికి అనుభవంలోకి వచ్చే విషయమే. కాబట్టి యత్కార్యం తత్సత్కర్తృకం, జ్ఞానము కలిగినటువంటి కర్త ఒకడున్నాడండి. పైగా కర్త ఎవరండి? ఎవడో ఎవడో ఒకరిని పెట్టేస్తే పని అయిపోతుంది అనుకోలేదండి, జ్ఞానము కలిగిన కర్త. అది లేకపోతే ఆయన నియమ పాలన చేయలేడు. సృష్టికర్తకు సృష్టికి సంబంధించిన జ్ఞానం పూర్ణంగా ఉండాలి. అంతే కదా, ఈత నేర్చుకునేవాడికి ఆ ఈతకు సంబంధించిన సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి వాడికి. అలా కాకుండా గండిక్షేత్ర రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఈత కొట్టడం అంటే ఏమిటి, గోచి పెట్టుకుని కాళ్ళు చేతులు ఆడించుకోవడం అనుకున్నాడట వెనకటికి ఎవడం. వాడికి అసలు ఈతతో అనుభవం లేదు, ఈత అంటే ఎలా వేయాలో తెలియదు. వెంటనే ఏం చేశాడు, గోచి పెట్టేసుకున్నాడు, ఎగిరి దూకాడు, ఇంకా అబ్బాయి పైకి రాలేదు. ఏమొస్తాడు, తెలిస్తేనే కదా పైకి రావడానికి. తెలిసినటువంటి జ్ఞానం ఉంటే, తెలిసినటువంటి వాడి దగ్గర శిక్షణ పొందితే ముందుగా ఏం చేయాలండి, శిక్షణ అవసరం. శిక్షణ కూడా ఎలా అవసరం అండి, వాడు ఒక గాలి ట్యూబ్ ఒకటి నడుముకు కట్టి వాడిని ముందు నీళ్ళలో వేసి వాడు పక్క నుండి నేర్పుతూ ఉంటాడు. గాలి ట్యూబే కదా వేసుకుని ఈత్తానంటే ఏదైనా చిన్న ముళ్ళు తగిలి గాలిపోయిందనుకోండి హరి, అది ఒక్కటి చాలు నీ ప్రాణం తీయటానికి. నీ శరీరంలో ఉన్న గాలి పోవడానికి ట్యూబ్కున్న గాలి పోతే చాలు, నీ శరీరంలో ఉన్న గాలి కూడా పోతుంది. కానీ నేర్పేవాడు ఒకడు ఉండాలి, శిక్షణ ఇచ్చేవాడు ఒకడు ఉండాలి. శిక్షణ ఇచ్చేవాడు ప్రక్కనున్నప్పుడే ఈత ఎలా సక్రమంగా నేర్చుకోగలుగుతావో, ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో, ఏది తెలుసుకుంటే సుఖమో ఏది తెలుసుకుంటే ఏది తెలుసుకోకపోతే దుఃఖమో, ఇవన్నీ చెప్పడానికి పక్కన నీకు ఆచార్యులు ఉండాలి. నిజమైనటువంటి దౌర్భాగ్యం ఏంటో తెలుసా, లోకంలో ధనం లేకపోవడం దౌర్భాగ్యం కాదు, గురువు లేకపోవడమే దౌర్భాగ్యం. ధనం లేకపోతే ఏమొచ్చి నష్టమే లేదు, కానీ గురువు లేకపోతే అంతా పోగొట్టుకునేస్తావు. కాబట్టి నిజమైన దౌర్భాగ్యం ఏమిటి, గురువులు లేకపోవడమే, ఆ చెప్పేటువంటి విధానం లేకపోవడమే. అందుకే సృష్టికర్త ఒకడున్నాడని చెప్పుకున్నాం కదా, నియంతకు లోబడి నియత నడుస్తుంది అనుకున్నాం కదా. మరి సృష్టికర్త ఒకడున్నాడని తెలిస్తే ఆయనకు ఏ జ్ఞానం ఉండాలండి, సంపూర్ణంగా సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. అప్పుడే తానేమవుతాడు, సృష్టికర్త అవుతాడు. ఎందుకని, అటువంటి జ్ఞానం ఉండడం చేతనే సృష్టి చేశాడు కనుక. చూడండి, కొండ ఒక సృష్టి అండి, కుండ విషయంలో సృష్టికర్త ఎవరండి, కుమ్మరి వారు సృష్టికర్త. కుండకు సంబంధించిన జ్ఞానం కుండను తయారు కాకముందే కుమ్మరికున్నది. ఏం చేస్తాడండి కుమ్మరి, ముందుగా మట్టిని తెచ్చుకుంటాడు, దాన్ని నీటితో తడుపుతాడు, పాకం వచ్చేలాగా దాన్ని తొక్కేస్తాడు, సారి అనేటువంటి ఒక దాని మీద ఈ పదార్థం ఎంత వేయాలో అంత వేస్తాడు. వేసిన తరువాత ఆ మట్టిలో నుంచి ఏ పాత్ర రావాలో, ఆ పాత్ర ఎలా పట్టుకుంటే ఆ చేత్తోటి అది ఎలా సక్రమంగా వస్తుందో, ఆ కుండకు ఎంత కడుపు ఉండాలో, దానికి ఎంత మూతి ఉండాలో, ఇవన్నీ కూడా అలా చూస్తుంటాడు. అలా చూస్తున్నప్పుడు ఆ మూతి వచ్చేటప్పుడు, మూతి ఇలా పెట్టేసినప్పుడు అది చక్కగా వంక తిరిగిపోతుందండి. ఆ వెంటనే దాన్ని కోసేస్తాడు, ఒక పక్కన పెట్టేస్తాడు. ఆరబెట్టిన తర్వాత ఆ క్రింద అడుగు భాగాన్ని కూడా మళ్లీ తెలియకుండా ఒక సలపతోటి ఇంకొక రాయితోటి దాన్ని కొట్టేస్తాడు. అంటే ఆ కుండకు సంబంధించిన జ్ఞానము ఉండడం వల్ల కుమ్మరి అయ్యాడా, లేకపోతే కుమ్మరి వాడే కదండి, సారే కదా తిప్పేది, నేను కూడా సారి తిప్పుతానని కర్ర తీసుకుని పోయి దాని చిన్న రంధ్రం ఇంత ఉంటుందండి, ఆ రంధ్రంలో కర్ర పెట్టి ఇంత సారిని తిప్పేస్తారు వారు. తిప్పుతున్నప్పుడు రంధ్రం కనపడదు, కర్ర కనపడదండి. ఆ కర్ర ఎలా ఉంటుందంటే ఇలా రౌండ్ తిరుగుతున్నట్టు అనిపించదు, ఇలా ఇలా వస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. సారి స్పీడ్ గా తిప్పితే ఎలా ఉంటుందంటే ఈ కర్ర నిలువుగా తిరుగుతున్నట్టు ఉంటుంది, రౌండ్ గా తిరుగుతున్నట్టు అనిపించదు. అప్పుడు మట్టికి తగలదా అని మనకు అనుమానం వస్తుంది. తెలియని వాడు ఎవడైనా రంధ్రంలో పెట్టి ఇలా తిప్పాలని ప్రయత్నం చేస్తే వాడు కాలుకైనా కొట్టుకుంటాడు, మూతికైనా కొట్టుకుంటాడు. కేవలం జ్ఞానం మాత్రమే కుండ ఇలా తయారు చేస్తారని అందరికీ తెలుసు, కానీ కుండకు సంబంధించిన జ్ఞానం కావాలి. కుండ తయారు కావడానికి కావలసిన జ్ఞానం కావాలి. అది కేవలం చూస్తే వచ్చేది కాదు, శిక్షణ ద్వారా దాన్ని తెలుసుకుంటే వచ్చేటువంటిది. కాబట్టి కుండను ఎలా చేయాలో తెలుసండి, కుండ యొక్క ప్రయోజనం ఏమిటో కూడా తెలుసు. కుండ ఇష్టం వచ్చినట్లుగా వానేస్తే ఎవడైనా తీసుకుంటాడండి, మూతిపోయి ముక్కుపోయి వాటి గర్భం పోయినటువంటి వాటిని ఎవడైనా తీసుకుంటాడా. కాబట్టి ఏ పరిణామంలో, ఎంతెంత పరిణామంలో, ఏ భాగము ఎక్కడెక్కడ రావాలో ఇవన్నీ స్పష్టంగా తెలిసిన వాడై ఉండాలి. అలాంటి వాడు కుండ విషయంలో నిమిత్త కారణం అనబడతాడు. ఇది చెప్పారండి, కుండ విషయంలో కుమ్మరి ఎలా నిమిత్త కారణమో, సృష్టి విషయంలో కూడా పరమాత్మ నిమిత్త కారణం. కుండ విషయంలో కుమ్మరిలాగానే సృష్టి విషయంలో పరమాత్మ సృష్టి జ్ఞానము, సృష్టి ప్రయోజనము తెలిసినవాడు కాబట్టి సృష్టికి సృష్టికర్త నిమిత్త కారణము అని చెప్పబడ్డాడు. కేవలం జ్ఞానం కలిగిన వ్యక్తి ఉంటే సరిపోతుందా, సృష్టి తయారవుతుందా? కుమ్మరి ఉన్నంత మాత్రాన కుండ తయారవుతుందంటే మట్టి కావాలి కదండి. కుమ్మరి ఉన్నంత మాత్రాన కుండ తయారవుతుందా, దానికి మట్టి కావాలి. ఆ మట్టినే ఉపదాన కారణము అన్నారని మన వాళ్ళు. ఆ మట్టిని ఉపదాన కారణము అన్నారు. కుండ విషయంలో జ్ఞానము కలిగిన కుమ్మరి నిమిత్త కారణము, మట్టేమో ఉపదాన కారణము, సృష్టి విషయంలో జ్ఞానస్వరూపుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైన పరమాత్మ నిమిత్త కారణం అనుకున్నాం కదా. మరి ఈ సృష్టికి ఉపదానమేమిటి? ఏ వస్తువుతో పరమాత్మ ఈ సృష్టిని చేశాడు? మనకి సందేహం వస్తోంది కదా. సృష్టికి ముందు ఏదున్నా గానీ సృష్టి ఉన్నట్టే. ఇప్పుడు సృష్టికి ముందు మట్టి ఉందనుకోండి, అంటే మట్టి సృష్టింపబడింది కదా, అది సృష్టి ఎలా అవుతోంది? కాబట్టి ఏ వస్తువు చేసినా గాని సృష్టికి ముందే ఉన్న ఆ వస్తువు సృష్టిని నిషేధిస్తుంది. కాబట్టి సృష్టికర్తని త్రోసిపుచ్చుతుంది, పరిమితుణ్ణి చేస్తోంది, పరిమితుడైన వాడు సృష్టిని ఎలా చేయగలడని నిలదీస్తుంది. అంతే కదా, సృష్టికి ముందు ఏది ఉన్నా సృష్టి ఉన్నట్లే. ఇక ప్రత్యేకించి సృష్టిని చేసేదేముంటుంది? ఈ సందర్భంలో ఒక ముఖ్య విషయాన్ని మనం విస్మరించకూడదు. ఏమిటంటున్నాడంటే, ఆకాశం కూడా సృష్టిలోనిదే. సృష్టికి ముందు దేశకాలాదులు కూడా ఉండేందుకు అవకాశం లేదు. ఈ సత్యం తెలియని వారే లోకాలకు శ్రీకారం చుడతారు. తతః ఆకాశ సంభూతః, అందుకనే సృష్టికర్త నుండే ఆకాశం వచ్చింది అన్నది వేదం. సృష్టికర్త నుంచే ఆకాశం వచ్చింది. అంటే సృష్టికి ముందు ఆకాశం లేదు. ప్రదేశం లేనప్పుడు కాలం ఎలా ఉంటుంది? అలాంటప్పుడు సృష్టి ఒక ప్రదేశంలో ఎలా జరుగుతుంది? ప్రదేశమే లేదు కదా, పోని ఉన్నదనుకుందాం. ఉంటే సృష్టి లేనట్లే కదా, సృష్టికర్త లేనట్లే కదా. సృష్టికర్త లేకపోతే సృష్టిలో నియతి ఎలా వచ్చింది? ఈ నియతితో ఉన్నదే సృష్టి అని నిర్ణయం చేశాం కదా. సృష్టికర్త ఉండాలనేది కూడా నిర్ధారణమే. ఎక్కడున్నాడు? సృష్టిని దేంతో చేశాడనే ప్రశ్నలు మిగిలిపోయాయి. సరే, ఈ సృష్టికి పరమాత్మ నిమిత్త కారణమని అందరు అంగీకరిస్తారు కదా. మరి ఉపదానమేమిటి అన్నప్పుడే ఉట్టికెక్కలేక పడిపోతూ ఉంటారు. ఉపదానమేమిటో తెలియాలి. ఏ వస్తువు పరమాత్మ సృష్టి చేసినా మనమేమనుకున్నాం, ఆయన పరిమితుడవుతాడు అనుకున్నాం. పరమాత్మ అనంతుడైనప్పుడు ఆయన కన్నా అన్యంగా సృష్టికి పూర్వం మరొకటి ఉండే అవకాశం లేదు. కాబట్టి సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అందుకనే సామవేదం ఏం చెప్తుంది? సదైవ సౌమ్య ఇదమగ్రమాసీత్ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఏం చెప్పిందండి? ఇదం అగ్రే సృష్టి ప్రాక్, ఈ సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ఉన్నాడని చెప్పింది వేదం. ఉన్నది తానే కనుక ఏదొచ్చినా తన్నుండే రావాలి. అంతే కదా, ఉన్నది తానే కాబట్టి ఏది వచ్చినా తన్నుంచే రావాలి. కాబట్టి సృష్టికి పరమాత్మే నిమిత్త కారణం, పరమాత్మే ఉపదాన కారణం. అదండి, పరమాత్మే నిమిత్త కారణం అయ్యాడు, పరమాత్మే ఉపదాన కారణం కూడా అయ్యాడు. మరి కాబట్టి ఇది ఎలా సాధ్యం అంటే, నిద్రలో వలె సాధ్యం అన్నది అథర్వణ వేదం. యదా నిద్రయా, యదాగంటే చూడండి, నీవు నిద్రపోయావు, నిద్రలో కలగన్నావు. సరే, నీ కలకు నిమిత్త కారణం ఎవరు? నీ కలను సృష్టించిన వాడివి నీవే కనుక కలకు నిమిత్త కారణం నీవే. మరి ఉపదానమేమిటి? అది కూడా నీవే, నీ మనస్సే. కళలకు ఉపదానము నీవే కనుక కళలో రూపాలన్నీ నీవే, వస్తువులన్నీ నీవే, విషయాలన్నీ నీవే, కళలోని దృశ్యాలు ఏవీ నీకు అన్యంగా లేవు. నీ కళకు నీవు ఎలా నిమిత్త ఉపదాన కారణాలు అయ్యావో అలాగే సృష్టికి పరమాత్మ అభిన్న నిమిత్త ఉపదాన కారణం. ఇది అర్థమైతే పరమాత్మ ఎక్కడున్నాడో తెలుస్తోంది మనకి. ఎక్కడున్నాడండి? సృష్టి పరమాత్మ కన్నా అన్యంగా ఉంది అనుకుంటే సృష్టించిన పరమాత్మ ఎక్కడున్నాడనే ప్రశ్న వస్తోంది. ఈ సృష్టికి నిమిత్తము ఉపదాన కారణం పరమాత్మే అని తెలిస్తే వస్తువు ఉపదానానికి దూరంగా ఉండలేదు కనుక సృష్టి పరమాత్మ కన్నా అన్యంగా లేదని అర్థమవుతోంది. బ్రహ్మే వేదం విశ్వమితి, ఈ విశ్వము బ్రహ్మమే అన్నది ఉపనిషత్. సర్వం విష్ణుమయం జగత్, ఈ జగత్తంతా జగన్నాథుడు అని మనకు ఉపనిషత్తుల సారాంశం. కుండకు కారణమైనటువంటి మట్టి కుండలో లేనిదెక్కడ? సృష్టికి కారణమైనటువంటి సృష్టికర్త సృష్టిలో లేనిదెక్కడ? కుండలో మట్టి కన్నా అన్యంగా ఏదీ లేదు. చూడండి, మనం కుండ అంటున్నాం, ఇంకొకడు మూకుడు అంటున్నాడు తయారు చేసుకున్నది, ఇంకొకడేమో కృష్ణ విగ్రహం అంటున్నాడు, ఇంకొకరేమో రాధాకృష్ణులు అంటున్నారు, ఇంకొకరేమో ఓంకారం చేసుకున్నారు మట్టితోటి. ఇవన్నీకీ మూల కారణం ఏమిటండి? మట్టే. కానీ కనిపిస్తున్నవి వేరు వేరు రూపాలు. కానీ ఆ రూపాలు కంటే కూడా మట్టి అన్యంగా ఉందా? మట్టి లేకపోతే రూపాలు లేవు. ఆ రూపంలో మట్టి అలా ఉన్నది కాబట్టే మనకు రూపాలు కనిపిస్తున్నాయి. నీ కళలోని దృశ్యాల్లో నీవు తప్ప అన్యులు లేరు. ఈ సృష్టిలో పరమాత్మ కన్నా అన్యంగా రెండవ వస్తువు లేదు. అందుకే ఆయన విష్ణువు అన్నారు. వ్యాపనశీల విష్ణువు, ఇది నమ్మకం కాదు జ్ఞానము అని చెప్పారండి. ఇదే పవిత్ర జ్ఞానం. యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిర్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఏం చెప్పారండి? దృశ్యతే ఏదైతే కనిపిస్తుందో, శ్రూయతే ఏది వినిపిస్తోందో, అటువంటి విశ్వం అంతా లోపలే కాదు బయటే కాదు సమస్తంలో ఎవరు వ్యాపించి ఉన్నారండి? నారాయణుడు వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ ఎక్కడున్నాడు అనే ప్రశ్న వస్తే పరమాత్మ ఎక్కడ లేడు అనే ప్రశ్న కూడా వస్తోంది. ఇదే కదా హిరణ్యకశిపుడికి ఉన్న ప్రహ్లాదుడికి జరిగిన వాదన. ఎక్కడున్నాడు అని ఆయన అడిగాడు. ఎక్కడ లేకుండాడో చెప్పని ప్రహ్లాదుడు అడిగాడు. ఎక్కడున్నాడు శ్రీహరి అని ప్రశ్నించేవాడు హిరణ్యకశిపుడు అయ్యాడు. ఎక్కడ లేకుండా ఉన్నాడని ప్రశ్నించేవాడు ప్రహ్లాదుడు అయ్యాడు. అంతా భగవంతుడే, అన్నీ భగవంతుడే. సనాతన ధర్మ మార్గంలో అవగాహన కలిగి చరించే వారికి ప్రతిదీ కూడా పవిత్రమే, జ్ఞానస్వరూపమే. నిప్పుదేవుడు, అగ్నిదేవుడు, గాలిదేవుడు, వాయుదేవుడు, నీరుదేవుడే, వరుణదేవుడు, ఆకాశం దేవుడే, చిదంబరేశ్వరుడు, మట్టి కూడా దేవతే, భూమాత. కాబట్టి పంచభూతాల కన్నా అన్యంగా ఈ ప్రపంచంలో ఏమున్నాయి? పంచభూతాలన్నీ పరమాత్మ స్వరూపాలే. పరమాత్మ కానిది ఈ ప్రపంచంలో ఏముంది? అన్నీ తానే. ప్రపంచంలో దేదీప్యమానంగా వెలిగే పరంజ్యోతి తానే. సద్రూపమైన పరమాత్మ యొక్క కార్యమైన ఈ జగత్తు వాస్తవానికి పరమాత్మ కన్నా భిన్నంగా లేదు. సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ సన్మాత్రమేతన్న తతో అన్యదస్తి. సద్రూపమైన బ్రహ్మము యొక్క కార్యరూపమైన సమస్తము కూడా సద్రూపమే, సన్మాత్రమే. దానికి అన్యమైనది ఏదీ లేదు. ఉపాదేయము లేక వస్తువు ఎలా ఏ ఉపదానంతో తయారైందో అది ఉపదానానికి భిన్నంగా లేదు. సమస్తమైన ఈశ్వరునికి బ్రహ్మమే ఉపదానం కనుక బ్రహ్మానికి భిన్నంగా ఏదీ ఉండేందుకు వీలు లేదు. బ్రహ్మ కన్నా అన్యంగా జగత్తు లేదు. జగత్తు యొక్క అర్థం పరమాత్మలో ఉంది. జగత్తేవిడో తెలిసిపోతుంది. ఇక నీవెవరు? జీవుడు. జీవుని స్వరూపమేమిటి? బ్రహ్మమే జీవుడి స్వరూపం. జగత్తు బ్రహ్మమే అయినప్పుడు, నీవు బ్రహ్మమే అయినప్పుడు జగత్తు నీకన్నా అన్యంగా ఎలాగుంటుంది? కాబట్టి జగత్తు కూడా నీవే. ఈ ప్రపంచమంతా ఆత్మే. ఆత్మై వేదం విశ్వమితి. ఇదే ఏకవాక్యత, ఇదే అఖండానుభూతి, ఇదే అద్వైతానుభూతి, ఇదే మోక్ష స్వరూపం, ఇదే జ్ఞానమని చెప్పబడింది. అర్జునుడు శ్రేయస్సును బోధించమని ప్రార్థిస్తే శ్రేయస్సు అనేది ఏదని చెప్తున్నాడండి? మోక్షమే శ్రేయస్సు అని చెప్పాడు. రాజ్యం శ్రేయస్సు అని చెప్పలేదు, భోగం శ్రేయస్సు అని చెప్పలేదు, విజయం శ్రేయస్సు అని చెప్పలేదు, మోక్షమనేది శ్రేయస్సు అని చెప్పాడు. మోక్షమనేది అనంతం కనుక అది ఒక స్థితి కాదు, పరిస్థితి కాదు. మోక్షమనేది జ్ఞానరూపంలో ఉంటుంది కనుక ఇది మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం. ఆత్మ జ్ఞానం అనేది సమాచారము కాదు, సదాచారము కాదు, ఆత్మస్వరూపానికి సంబంధించిన జ్ఞానము కనుక దాన్ని ఆచార్యుడి ద్వారానే పొందాలి. ఆ దశలో శ్రద్ధ అనేది ప్రముఖ స్థానాన్ని వహిస్తోంది. అందుకని భగవానుడు ఏం చెప్పాడండి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడని భగవద్గీత 4వ అధ్యాయంలో నారాయణుడు చెప్పాడు. పరమ పురుషార్థమైనటువంటి మోక్షమే జీవుల గమ్యంగా తెలిసిపోయింది కాబట్టి ఈ మోక్ష స్వరూపాన్ని పొందడానికి 2 మార్గాలను నిర్దేశించాడు గీతాచార్యులు వారు. మొదటిదేమో జ్ఞాననిష్ట, రెండవదేమో కర్మనిష్ట. ఏం చెప్పారండి? లోకేస్మిన్ ద్విధానిష్ట పురాప్రోక్త మయానగ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకంలో సాంఖ్యులకు జ్ఞానయోగం, యోగులకు కర్మయోగమని 2 విధాలైనటువంటి నిష్టలని పూర్వం నేను చెప్పాను అన్నాడు. మన నిష్ట అనేది ఏంటండి? అసలు నిష్ట అంటే ఏంటి? నియమము అని చెప్పారండి. నిష్ట అంటే జీవన విధానము అని చెప్పారండి. నిష్ట అంటే మోక్షానికి మార్గము అని చెప్పారండి. నిష్ట అంటే మోక్షానికి ఉపాయం అని కూడా చెప్పారండి. మరి ఇటువంటి నిష్టను ఎలా చెప్పాడండి నారాయణుడు? 2 విధాలుగా చెప్పాడు. ఒకటి జ్ఞాననిష్ట, రెండవది కర్మనిష్ట. జ్ఞాననిష్టలో ఉండేవాడిని సాంఖ్యులని, కర్మనిష్టలో ఉండేవారు యోగులు అని నారాయణుడు మనకు ఉపదేశం చేశాడు. శుద్ధాత్మ తత్వ విజ్ఞానం సాంఖ్యమిత్యవిధీయతి. పరిశుద్ధమైనటువంటి ఆత్మ జ్ఞానమే సాంఖ్యమని చెప్పబడింది. ఉపనిషత్తులు ప్రతిపాదించిన ఆత్మజ్ఞానాన్ని అనుష్ఠించేవారు సాంఖ్యులు. ఇది సన్యాస మార్గం. ఆత్మ అకర్త అనే నిశ్చయ జ్ఞానం కలిగిన బుద్ధి సాంఖ్య బుద్ధి. అటువంటి బుద్ధి ఎవరికి ఉంటుందో వారు సాంఖ్యులు అన్నారండి. అకర్త ఆత్మా ఇతి ప్రకరణార్థ నిరూపణాత్ జాయతే సాంఖ్యా బుద్ధిహి ఏషాం జ్ఞానినాం ఉచితా భవతి తే సాంఖ్యాః. సాంఖ్యులకు ఆత్మయే ప్రధానమైన విషయం. అన్ని విషయములు ఎందు వాళ్ళు ప్రవేశించరు కనుక సన్యాసులై వారు జ్ఞాన మార్గంలో ఉంటారు. ఈ సన్యాస మార్గంలో సాంఖ్య యోగంలో లేదా జ్ఞాన నిష్ఠలో సన్యాసులు రెండు విధాలుగా ఉంటారు అని చెప్పారండి. మొదటి వారిదేమో విద్వత్ సన్యాసం, రెండవ వారిది వివిధాశ సన్యాసము అని. ఆత్మజ్ఞానానికి సంబంధించిన విద్వత్తు లేదా జ్ఞానం కలిగిన వారు విద్వత్ సన్యాసులు. వారు ఆత్మ అకర్త అనే భావం కలిగి తాము ఆత్మని తెలుసుకుని ఉంటారు కాబట్టి అలాంటి వారు ప్రత్యేకించి చేయదగిన కార్యాలేవీ లేకపోబట్టి వాళ్ళు విద్వత్ సన్యాసులుగా విరాజిల్లుతారు. వీరు సాంఖ్యులు అని నిర్ణయించేశారు. ఇక రెండవ తెగ వారు వివిధిషా సన్యాసులు. అంటే విద్వత్తు సన్యాసుల్లాగా వీళ్ళు ఆత్మజ్ఞానం కలిగిన వారు కాదు, కాని ఆత్మజ్ఞానమే కావాలనే కోరిక కలిగిన వారు. వివిధిష అంటే తెలుసుకోవాలి అనే కోరిక. వేదితం ఇచ్చ వివిధిష. ఆత్మయే బ్రహ్మమని ఆలకించిన ముముక్షువు అటువంటి జ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానంగా దృఢం చేసుకునే ప్రయత్నంలో సాధన చతుష్టయ సంపత్తిని పొంది శ్రవణమనన నిధిధ్యాసల ద్వారా తాను ఆత్మేనని ఆ ఆత్మే బ్రహ్మమనే జ్ఞానాన్ని పొందుతాడు. అలాంటి వ్యక్తికి మరో కార్యమునందు ఆసక్తి ఉండదు కనుక ఆత్మజ్ఞాన సముపార్జనమే ప్రధాన కర్తవ్యంగా భావించి సన్యాసాన్ని స్వీకరిస్తాడు. ఇదే వివిధిష సన్యాసము. ఇది సాంఖ్య మార్గము. జ్ఞాననిష్ట కేవలం సన్యాస మార్గంగా నిర్దేశింపబడింది. జ్ఞేయస్సా నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వందోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అర్జున, దుఃఖాన్ని దుఃఖ కారణాల్ని ద్వేషింపని వాడు సన్యాసి, సుఖాన్ని సుఖ కారణాల్ని ఆశించని వాడు సన్యాసి. యహ నా ద్వేష్టి కించిత్ నా కాంక్షతి కించిత్ సుఖ దుఃఖే తత్సాధనేచ. అంటే సాధనలో ఉండేటువంటి వాళ్ళెవరూ కూడా తనకు కలిగిన దుఃఖానికి వేరొకడు కారణమని భావించరండి. లోకంలో కొంతమంది ఉంటూ ఉంటారు, తన కలిగేటువంటి దుఃఖాన్ని లోకంలో లోకులు ఎందు ఆరోపణ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఫలానా వాడి వల్ల నేను ఇలా అయ్యానండి, ఫలానా వాడి వల్ల నేను ఇలా అయ్యానండి, ఇదిగో వాడి కారణం వల్ల నేను ఈ శిక్ష అనుభవించవలసి వచ్చింది అనుకుంటారే కాని తాను అనుభవించవలసిన శిక్షలు కానీ వాడు తన పట్ల అలా ప్రవర్తించడానికి కారణం తను వెనకాతల ఆచరించినటువంటి కర్మాచరణం అని తెలుసుకున్నటువంటి వాడు ఎదుటి వాడిని ద్వేషించడు. చూడండి, దశరథుడు ఉన్నాడు, శబ్దవేది విద్యను ప్రయోగం చేస్తూ శ్రవణకుమారుణ్ణి కొట్టాడు. శ్రవణకుమారుణ్ణి కొట్టిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి మంచినీళ్లు తీసుకొచ్చాడు. తన కుమారుడి మరణానికి కారణమైనటువంటి వాడు దశరథుడిని తెలుసుకున్నాక మావలనే నీవు కూడా పుత్ర శోకంతో మరణిస్తావని వాళ్ళు చెప్తూ పలికితే దశరథుడు ఏమైనా దుఃఖించాడో చెప్పండి. ఆనందపడ్డాడు. ఎందుకని ఆనందపడ్డాడు? తను చేసినటువంటి కర్మే ఇప్పుడు శాపంగా పరిణమించింది. వాస్తవానికి తనొక రాజు, ఆ రాజైనటువంటి వాడిని ఎదుటివాడిని శిక్షించడానికో దండించడానికో కారణం ఉంది. పైగా అడగడానికి కూడా వీల్లేదు. నేను శబ్దవేది విద్యను ప్రయోగం చేసుకుంటున్నాను, మీ వాడికి పొరపాటు తగిలింది, అయితే ఏం చేస్తావు? ఈ లోకంలో చూడండి, రాజులకు ఒక న్యాయం ఉంటుంది, పాలించే వారి వారికి ఒక న్యాయంలో, పాలింపబడే వారికి ఒక న్యాయం. ఎంత దారుణం చూడండి. కానీ ఆ రోజుల్లో ధర్మనిష్ట చూడండి, తప్పైనటువంటి వాడు క్షత్రియుడైనటువంటి వాడు అధర్మపరంగా ప్రవర్తించినప్పటికీ ఆ అధర్మానికి అనుగుణంగా శాపం వచ్చినప్పటికీ దాన్ని ఆనందంగా స్వీకరించాడే తప్ప నా రాజ్యంలోకి వచ్చి నువ్వు నన్ను శపిస్తావేంటి అనలేదు దశరథుడు. తను చేసుకున్న పూర్వకర్మ అనుష్ఠానం ఏదుందో దానిలో జరిగిన లోపమేమో అది శాపంగా పరిణమించింది అనుకున్నాడు. పైగా ఇది నాకు వరమైంది అనుకున్నాడు. పుత్రులే లేనటువంటి నాకు పుత్రశోకంతో మరణిస్తానంటే ఇది వరంగా కేవిటి, కాబట్టి పుత్రులు పుడతారు అనే ఆనందాన్ని పొందాడు. అక్కడ విఘ్నులైనటువంటి వాళ్ళు దుఃఖంలో కూడా సుఖాన్ని చూస్తారు, కానీ అవిఘ్నుడైనటువంటి వాడు తనకొచ్చిన దుఃఖాల్లో దుఃఖాన్నే చూస్తాడు, సుఖంలో కూడా దుఃఖాన్నే చూస్తాడు. సుఖం అనుభవించేటప్పుడు కూడా వాడికి అనిపిస్తోంది ఎక్కడ ఈ సుఖం చేజారిపోయి మళ్లీ నాకు దుఃఖం వస్తుందో అనే భయం ఉంటుంది వాడికి. కాబట్టి వీడు సుఖంలోనూ దుఃఖాన్నే చూస్తాడు, దుఃఖంలోనూ దుఃఖాన్నే చూస్తాడు. వీడికి ఉన్న గొడవది కానీ విఘ్నులైనటువంటి వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, సుఖం వచ్చినప్పుడు తటస్థంగా ఉండిపోతారు, దుఃఖం వచ్చినప్పుడు కూడా దుఃఖంలో ఉండే సుఖాన్ని అన్వేషిస్తారు. అందుకనే పుత్రశోకంతో నువ్వు చనిపోతావంటే పుత్రుడు పుడితేనే కదా పుత్రశోకం వచ్చేది, కాబట్టి పుత్రులు పుడతారనేది సత్యం కాబట్టి ఇది నాకు వరం అనుకున్నాడు దశరథుడు. శాపాన్ని వరంగా భావించాడు కాబట్టి అంత్యకాలంలో భాగవత స్మరణ చేస్తూ తన శరీరాన్ని వదిలేశాడు ఆయన. ఎంత గొప్ప విషయం చెప్పండి, భగవంతుని స్మరణ భాగవత స్మరణ ముక్తికి సోపానాలు అవుతాయి. భాగవత స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిన వాడు నాడు మారీచుడు. హా సీత హా లక్ష్మణ అని అరిచాడు, అక్కడ రామనామం చేయలేదు ఆయన, రామ అని అరిచాడండి మారీచుడు. అసలు గొంతుతో అరిచిందే రాముడి గొంతుతో, రాముడి గొంతుని తన గొంతుగా చేసుకుని అరిచాడు, లక్ష్మణుణ్ణి సీతని తలచాడు. భాగవతోత్వముల స్మరణ కూడా ముక్తికి సోపానమవుతుందని చెప్పింది రామాయణం. ఆ జ్ఞానం కలగాలంటే ఏం చేయాలండి, సుఖదుఖముల యందు కూడా కర్త నేను కాదు, వీటన్నింటికీ నేను చేసిన కర్మ కారణం, వీటి వెనకాతలు ఎవరో ఉన్నారు, ఏదో శక్తి వల్ల నాకు ఇటువంటి పరిస్థితి వచ్చిందే తప్ప ఇతడు కారణం కాదని తెలుసుకున్న వాడే విఘ్నుడు. కాబట్టి ఏం చెప్తుంది భగవద్గీత, సుఖ దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని ద్వేషించని వాడెవరో వాడు సన్యాసి. లోకంలో సన్యాసి అనగానే అదేదో ఒక పదము ఒక పదవి కేవలం కాషాయం కట్టినవారో లేకపోతే ఇంకొక ధర్మాన్ని అవలంబించేవారో వీరు మాత్రమే సన్యాసులు అనబడతారని లోకంలో ఒక అపప్రద ఉన్నదండి. కానీ నారాయణుడు చెప్తున్నాడు, దుఃఖాన్ని కానీ దుఃఖ కారణాన్ని కానీ ద్వేషించని వాడుంటాడే అతడే సన్యాసి. అంతేగాని వస్త్రాలను కమండలాలను జటలు కట్టిన తలలను వానప్రస్థమన్ను ఇంకొకటి ఇంకొకటి ఏవి కారణాలుగా నారాయణుడు ఎక్కడా చెప్పలేదు. ఇటువంటి వాడు సన్యాసి అనబడతాడు. సుఖాన్ని సుఖ కారణాన్ని ఆశించని వాడు సన్యాసి, సుఖాన్ని సుఖ కారణాన్ని కూడా ఆశించినటువంటి వాడు సన్యాసి. యన్నహద్వేష్టి కించిత్ నకాంక్షతి కించిత్ సుఖదుఖే తత్సాధనేచ. లాభ నష్టాలు సుఖదుఖాలు జయాపజయాలు శీతోష్ణాలు మానావమానాలు మొదలైన ద్వంద్వాలలో సమచిత్తం కలిగిన వాడు సన్యాసి. అలాంటి వాడే బంధం నుండి సుఖంగా విడబడి మోక్షాన్ని పొందుతాడు. సుఖం బంధాత్ అనాయాసేన ప్రముచ్యతే, వాడు విడబడగలుగుతాడు. సాంఖ్యము కేవలము సన్యాస మార్గం కనుక సన్యాసం కాకుండా మోక్ష మార్గంలో ఉండే వారందరూ కూడా యోగుల క్రిందికి వస్తారు. వారిది యోగనిష్ట అదే కర్మనిష్ట అని చెప్తారు. సాంఖ్యులది నివృత్తి మార్గం అన్నాం కదా, మరి యోగులలో ప్రవృత్తి మార్గము అంటాడు కృష్ణయ్య. సర్వనియంత సర్వజ్ఞుడైన పరమేశ్వరుణ్ణి ప్రభువుగా స్వీకరించి యోగంతో కర్మల్ని ఆచరిస్తూ రాగద్వేషాల్ని తటస్థపరచి ప్రసన్నంగా జీవిస్తూ మోక్షానికి మార్గాన్ని సుగమం చేసుకుంటాడే అతడే కర్మయోగి అని చెప్పబడ్డాడు. కర్మ అనేది పరిమితమైనది, పరిమితమైన కర్మలు పరిమితమైన ఫలాన్ని అందిస్తాయి, అనంతమైనటువంటి మోక్ష ఫలాన్ని ప్రసాదించలేవు. అది తెలిసి యోగస్థుడై కర్మలని ఆచరించడమే కర్మనిష్ట, ఇదే కర్మయోగము. ఏ విధమైన వైఖరిని బుద్ధిని కలిగి కర్మలను ఆచరిస్తే అవి బంధహేతువులు కావో దానినే యోగంగా ప్రతిపాదించాడు గీతాచార్యుడు. ఇదొక అందమైన అద్భుతమైన ఉపాయం. యోగాన్ని ఆశ్రయించి కర్మలు చేయాలి. అర్జున యోగస్థ కురు కర్మాణి, భగవద్గీత 2వ అధ్యాయంలో స్వామి చెప్పాడు యోగస్థ కురు కర్మాణి అని. కర్మంలో ఉంటూ కర్మసుడి గుండంలో పడకుండా ఆశావలయంలో చిక్కకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలాచరిస్తూ ప్రసాద మనస్తత్వంతో ఫలాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ నిర్మలమైనటువంటి అంతఃకరణాన్ని పొంది మోక్ష మార్గంలో పయనించడమే కర్మయోగి యొక్క జీవన విధానం. నావ నీళ్ల మీదే ఉండాలి గాని నీళ్లు నావలోకి రాకూడదు. మానవుడు సంసారంలోకి ఉండాలి గాని మానవుడిలోకి సంసారం రాకూడదు. దోమలు దోమతెర బయటే ఉండాలి గాని దోమతెర లోపలికి రాకూడదే. కాబట్టి ఇలా ఉంటే వాడు నిజంగా జ్ఞాననిష్టని యోగనిష్టని అవలంబించిన వాడవుతాడు. ఇదే కర్మనిష్ట. మనం చేసే కర్మల్లో ఈశ్వరుడు ప్రవేశించాడనుకోండి, ఆ కర్మ కర్మయోగంగా మారుతుంది. అందుకే భాగవతంలో ఏం చెప్పారు, ఏవి తా చేయునవి ఎల్ల ఈశ్వరునికి తాను నర్చడి సేవగా దడిమసేయ అఖిలమును భాగవత మార్గమగు నరేంద్ర. నువ్వు ఏది చేస్తున్నావో ఏది తింటున్నావో ఏ పనిని నీవు నాకు సమర్పిస్తున్నావో దాన్ని నాయందు సమర్పణ బుద్ధితో చేయి, నన్ను పొందడానికి ఇది ఒక మార్గము అని చెప్పాడు నారాయణుడు. అంతేగాని ఏవేవో చేయకూడని పనులన్నీ చేసి ఏ తత్ఫలం సర్వం నారాయణార్పితమస్తు అనేస్తే ఎలాగే చెప్పండి. సుకృత కర్మలు చేసి భగవంతుడు ఏమి దుష్కృతమైనటువంటి కర్మలు చేసే బుద్ధిని మనకు ప్రసాదించలేదు. సత్కర్మలు చేసే బుద్ధినే ప్రసాదించాడు. దుష్కర్మలు చేసే బుద్ధిని కూడా ఆయన ఇచ్చాడు కదండి. చాలా మంది లోకంలో కనిపిస్తున్నారు కదా అంటే మరి దుష్టుడైనటువంటి వాడు భయం లేకుండా సంచరించగలుగుతున్నాడా? వాడు నిరంతరం భయంతోనే బ్రతుకుతున్నాడు. ఒకని లోకంలో ఒకడు చంపాడు, వాడికి ఎప్పుడు భయమే, మళ్లీ ఆ చంపిన వాడి బంధువులు ఎవరొచ్చి తనను చంపుతాడు అని. భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు? ఇతరులు చూసి భయపడేవాడును, ఇతరులు భయపెట్టేవాడు భక్తుడు కాదని చెప్పాడు. గండిక్షేత్ర రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, భయపడడం పశువు లక్షణం, భయపెట్టడం మృగ లక్షణం, రెండు ఉంటే వాడు భక్తుడు ఎలా అవుతాడన్నాడు ఆయన. ఈ రెండు లేకుండా ఉంటేనే భక్తుడు అవుతాడు వాడు. అంతేగాని భయపడడమును భయపెట్టడం చేస్తే ఎలాగా? ఇప్పుడు దుష్కర్మలు చేశావు, ఏ తత్వరం సర్వం నారాయణార్పితం వస్తూ అన్నావు, పాపం ఆయనకి ఏమీ భేదం లేదు కాబట్టి పుచ్చేసుకుంటాడు, అలాగని నువ్వు బయట దుష్కర్మలు చేసి భయం లేకుండా తిరగలుగుతావా? చంపడం దుష్కర్మ చేశావు, నీవు భయపడకుండా తిరగలవా? దొంగతనం చేశావు, దుష్కర్మ. ఏమండి దొంగతనం? నారాయణుడు నన్ను చేయమని చెప్పాడు, నేను చేసేశానని ఆ దొంగతనం చేసిన వస్తువును బహిరంగంగా ప్రదర్శిస్తూ తిరగలవా నీవు? చూడండి, లోకంలో దొంగలకు ఉండేటువంటి గుణం అదే, ఎక్కడ కనపడితే అక్కడ తస్కరిస్తారు. కానీ ఏం ప్రయోజనం చెప్పండి? అందరు కనిపించాడు, ఆభరణాలుగా వేసుకుని తిరగలేరు వారు. ఎందుకని? గుర్తిస్తే మళ్లీ ఇది నాది అని ఎవడైనా పట్టుకుంటే వాడు మళ్లీ చెరసాల వెనక్కి వెళ్లిపోవాలి. అంటే ఏం చేస్తున్నాడు? ఇలా దొంగలిస్తే సుఖం అనుకుంటున్నాడే గాని దొంగిలించింది కూడా సుఖాన్ని ప్రసాదిస్తుందా? అక్కడ ప్రశ్న వచ్చేటప్పటికి లేదనే సమాధానం వస్తుంది. ఏమండి ఇంత దొంగతనం చేస్తున్నారు, దొంగిలించిన వాడైనా సుఖంగా ఉంటున్నాడా? వాడు సుఖంగా అనుభవించేది కూడా లేదు. ఈ మొత్తాన్ని తీసుకువెళ్లి ఎక్కడో అమ్మాలని చూస్తాడు, ఆ అమ్మేటప్పుడు ఏ రక్షక భటులు వచ్చేస్తాడు, వారి ప్రారంభాన్ని అనుసరించి మొత్తం పట్టుకు వెళ్ళిపోతాడు. కాబట్టి దొంగిలించిన వాడు సుఖంగా ఉంటాడని మనం అనుకుంటాం, కానీ వాడికి కూడా అదే దుఃఖం వస్తోంది. నేను దుర్మార్గాలు చేస్తాను, పరమాత్మకు సమర్పిస్తాను అంటే భయం లేకుండా ఉండేవాడు భక్తుడు కాదు, భయపెట్టేవాడు భక్తుడు కాదని రెండు పదాలు చెప్పారు. ఇటువంటి వాళ్ళు ఇచ్చినవే నారాయణుడు స్వీకరిస్తాడు, మరి నువ్వు అలా ఉన్నావా అనే ప్రశ్న కూడా వస్తోంది మనకి. అందుకని కర్మయోగం కావాలి. కర్మసుడిగుండంలో పడకూడదు, ఆశావలయంలో చిక్కుకోకూడదు, కర్మల్లో తానుండాలి, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించాలి, మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి. ఇది కర్మయోగి యొక్క లక్షణం. కర్మలో భగవంతుడున్నాడు కనుక కర్మ చేసే వ్యక్తి యోగి అవుతున్నాడు. ఏ భగవంతుడికి సమర్పించేటువంటి బుద్ధితో ఫలితాన్ని చేస్తే ఏమైందండి? ఆ నారాయణుడికే చెందుతోంది. చూడండి, మనకు అవధూత పిచ్చమ్మ తల్లి గారు ఉన్నారు ఇక్కడ దగ్గర కురుమద్దాల్లో అమ్మగారు. ఆవిడ మాల పిచ్చమ్మ తల్లి అని కూడా అంటూ ఉంటారు ఆవిడని. ఆ కురుమద్దాల్లో ఉండేటువంటి అమ్మగారు ఒంటి మీద వస్త్రం ఉండేది కాదు ఆవిడికి. ఆవిడ ఏది చేసినా గాని రాముడు చేయించాడు, నా రాముడు చేయించాడు, రాముడు రామనామాన్ని ఆవిడ ఎక్కువగా తలుచుకుంటూ ఉండేది. రామావధూత అని కూడా ఆవిడకి పేరు. రామావధూత పిచ్చమ్మ తల్లి అని ఆవిడకి ఒక పేరు. చూడండి, ఆ పశువు కాపరులు అట్లా ఆవిడ ఒంటరిగా ఇలా వస్త్రాలు లేకుండా ఉండేటప్పుడు రాళ్లు వేసేవాళ్లు. అప్పుడు ఆవిడనేది, రే అలా రాళ్ళు వేయకూడదురా, ఆ చేతులు పుండ్లు పడిపోతాయి, వాటికి పుండ్లు వచ్చేస్తాయి అని అనేది. ఆ అనడమే వెంటనే వాళ్ళ చేతులకు పుండ్లు వచ్చేసేవి. అంటే ఆ చేసేటువంటి ప్రతి కర్మ ఎలా చేసింది? ఈశ్వరార్పణ బుద్ధితో చేసింది. తన కోసం తనేది చేసుకోకుండా లోకక్షేమం కోసం ఎవరు కార్యాలు చేస్తారో వాళ్ళు కర్తలుగా కర్తృత్వం ఆచరించినట్టుగా కర్మలు చేసినట్టుగా మనకు కనిపిస్తారు, గాని ఫలితం పరమాత్మకు సమర్పించి వాళ్ళు యోగ సిద్ధిని పొందుతున్నారు. మనం అలా చేయడం లేదు కాబట్టే కర్మసుడిగుండాల్లో చిక్కుకుపోతున్నాం. ఇప్పుడు చూడండి, కర్మలు మహాత్ములు కూడా కర్మలు చేసినట్టుగా కనిపిస్తారు మనకి. ఏమండి యజ్ఞయాగాదులు అవసరమా, లేక క్రతువులు అవసరమా, పూజలు అవసరమా, అర్చనలు అవసరమా, ఇవన్నీ అవసరమా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలా యోగ మార్గంలో ఉండేవారు ఈ కార్యాలు ఇలాంటివి చేయకూడదండి అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వారి కోసం వారేది చేసుకోరు, లోకం కోసం చెయ్యకుండా ఉండలేక చేస్తారు వాళ్ళు. తమ కోసం తామేది చేసుకోలేరు, ఆచరించరు. కానీ లోకం అనేటువంటిది పాడైపోతున్న క్రమంలో, ధర్మ మార్గాన్ని తప్పుతున్న క్రమంలో, లోక కళ్యాణం కోసం చెయ్యకుండా ఉండలేక వాళ్ళు కర్మని చేస్తూ ఉంటారు. అది యోగము అన్నారు. తన కోసం కాకుండా ఇతరుల సుఖం కోసం ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటువంటి కర్మ ఏదైనా సరే అది యోగమై కూర్చుంటుంది. దానిని కర్మయోగము అని పిలిచారు. ఇటువంటి మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తుంటాడే అతడు కర్మయోగిని పిలువబడతాడు. ఆయన జీవన విధానం ఏమిటంటే ప్రసాద మనస్తత్వంతో ఏది లభిస్తోందో దాంతో ఫలాల్ని అనుభవిస్తాడు, ఆనందిస్తుంటాడు, నిర్మలమైనటువంటి అంతఃకరణాన్ని పొందుతాడు. చూడండి, జడభరతుడు ఉన్నాడు, వాళ్ల వదిన గారు పాచిపోయిన అన్నం పెట్టేవారు, ఆయనకు అన్నదృష్టి లేదు. ఇది పాచిపోయిందో ఇది తినకూడదు, ఇది చిమిడిపోయిందే అన్నం, ఈ దృష్టి లేదాయనుకో, ఏది పెట్టారో అది తినడం. పొలాన్ని కాపలా వెళ్ళమన్నారు, కాపలా చేయాల్సిన కర్తవ్యం కర్మ, దానిని నిర్వర్తించడం. తింటున్నది చేస్తున్నది అంతా ఈశ్వరార్పణ బుద్ధే, అంతా పరమాత్మ దృష్టే. కానీ ఎక్కడా కూడా తనకు తానుగా కర్మ వచ్చే పనిని తాను చేసేవాడు కాదు. అంటే ఒక పొలం పండిద్దాం, దాని ద్వారా ధనం సంపాదిద్దాం, లేదా ఒక వ్యాపారం చేద్దాం, దాని ద్వారా ధనం సంపాదిద్దాం, అంటే లౌకికమైనటువంటి వ్యవహారాలతోటి ఆ కర్మగా మారి తనను బంధించేటువంటి కొన్ని పనులు ఉంటాయి. బంధించే పనులు జోలి తను వెళ్లేవాడు కాదు. ఎందుకంటే బంధ విముక్తి కోసం ఆలోచించేవాడు బంధనాల్లో చిక్కుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తాడు? కాబట్టి సర్వాత్మన ఉండేవాడు పరమాత్మే కాబట్టి అందరిలో పరమాత్మని చూస్తూ అందరి చెప్పే పనులు చేసేవాడు ఆయన. అంతేగాని తనకు తానుగా తన సుఖం కోసం ఏ పని చేసేవాడు కాదు జడభర్తడు. అందరు ఏ పని చెప్పినా చేసేవాడు. కాస్త కొట్టుకెళ్ళి వస్తావా, ఓ పదార్థం తెచ్చి పెడతావా, హాయిగా తెచ్చి పెట్టేవాడు. ఇదిగో ఇది పెడుతున్నాను తింటావా, ఆ దానిలో రుచి తెలిసేది కాదు, పెట్టావు కాబట్టి తింటానంతే. కాబట్టి తన కోసం తను చేసుకుంటే కర్మ అవుతోంది, లోక కళ్యాణం కోసం చేస్తే అది యోగం అవుతోంది. కాబట్టి కర్మలు చేయలేదా? జడభర్తుడు చేశాడు, వాళ్ళ పొలానికి కాపలా వెళ్ళాడు, వాళ్ళ వదిన్ల గారు పెట్టింది తిన్నాడు, మరి తింటున్నాడు, హాయిగా పొలానికి కాపలా ఉంటున్నాడు, మరి కర్మ చేయలేదంటారేమిటంటే తనకు తాను ఆశించకుండా చేశాడు కాబట్టి అది యోగం అయి కూర్చుంది. ఆ తర్వాత ఏం చేశారండి, ఒక ఆటవికులు కొంతమంది ఆ బిల్లజాతి వాళ్ళు కాళికామాతకు బలివ్వడానికి, తమ కోరినటువంటి కోరికలను నెరవేర్చినటువంటి తల్లికి బలులు సమర్పించడానికి ఆ అటవీ బిల్లజాతి నాయకుడు ఒక ఆయన మనుష్యుణ్ణి బలివ్వడానికి ఒకరిని తీసుకొచ్చేశాడు. తీసుకొచ్చేస్తే వాడేం చేశాడు, ప్రాణం అంటే ఎవరికైనా తీపు ఉంటుంది కదా, వాడు సందు చూసుకున్నాడు, పారిపోయాడు. పారిపోయేటప్పటికి వీడికి మనిషి దొరకలేదు, బలిగే ఇవ్వడానికి పశువు దొరకలేదు వీడికి. దొరకపోయేటప్పటికి ఎవడైనా ఉంటాడేమో చూడండి దగ్గరలో అని చూస్తే పొలానికి కాపలా కాస్తూ కనిపించాడు జడభరతుడు. కనిపించేటప్పటికి బాగా దృఢంగా ఉన్నాడు, అవయవాల్లో ఉన్న లోపాలు ఉన్నాయా అని చూశారు, ఎక్కడ ఏ లోపం లేదు, అంగసౌష్ఠం అంతా చక్కగా ఉంది, కరచరణాదులు చక్కగా శోభిస్తున్నాయి, కళ్ళలో కాని ముఖవర్చస్సులో గాని ఈ భాగాలలో ఎక్కడా లోపం కనిపించలేదు, బలి పశువుగా పనికొస్తాడనుకున్నారు, రా అన్నారు. ఎందుకు అని ప్రశ్నించలే. ఎందుకని? పిలిచేవాడు భగవంతుడే, పిలిపించబడేవాడు భగవంతుడే. చూడండి, మనకి లోకంలో కొంత కొంతమంది మహానుభావులు మనకి ఏదైతే ఆ ప్రసాదంగా స్వీకరిస్తున్నారో వాడు నారాయణ స్వరూపంగానే కనపడతారు మనకి. ఆ పిలుస్తున్నవాడు కూడా నారాయణుడే. కబీర్ దాస్ చూడండి, వాళ్ళ భార్యతో ఏమంటాడో, ఒక వర్తకుడు తనను ఆశించాడని కబీర్ భార్య చెప్తే ఆవిడ అప్పుడు ఆయన ఏమంటాడు, వచ్చిన వాళ్ళు పాండురంగలైతే నీకు సరికి ఇచ్చిన వాడు కూడా పాండురంగడే. కాబట్టి రంగడి మాటని ఎలా ఒమ్ము చేస్తాం? వేళవలసిందే వర్తకుడి దగ్గరికి సమాధానం చెప్పాడా లేదా కబీర్ దాస్ గారు? అంటే తన పట్ల దుష్టత్వంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్లలో కూడా భగవంతుణ్ణి చూడగలిగి చేసేటువంటి కర్మని యోగంగా మార్చుకున్నారు. కాబట్టి కర్మయోగం అనేది అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయంగా చెప్పారు అక్కడ. అదేవిధంగా ఈ బిల్లజాతి వాళ్ళు వచ్చారు, చూశారు, రమ్మన్నారు, ఎందుకని ప్రశ్న వేరా వెళ్ళాడు, నీళ్ళలో మునగమన్నారు మునిగాడు, కొత్త వస్త్రాలు ఇచ్చారు కట్టుకోమన్నారు కట్టుకున్నాడు, తల అక్కడ పెట్టమన్నారు పెట్టేశాడు, కత్తి తీసుకుని నరగడానికి ఉద్యుక్తుడయ్యాడు, అప్పటికి కూడా చలనం కలగలేదు జడభరతుడిలో. ఏమనుకుంటున్నాడు, పిలిచినవాడు నారాయణుడే, నీళ్ళలో మునగమన్నవాడు నారాయణుడే, కట్టుకోమన్నవాడు నారాయణుడే, తల పెట్టమన్నవాడు నారాయణుడే, నరుకుతున్నవాడు నారాయణుడే, ఆ నరికే కత్తి కూడా నారాయణుడే. ఈ భావన ఎప్పుడైతే కలిగేసిందో వెంటనే కాళీమాతలో చలనం కలిగింది. అయ్యో, ఇటువంటి యోగ పురుషుణ్ణి ధర్మాత్ముణ్ణి అన్యాయంగా వదిలేస్తున్నారే, నిజానికి దుర్గుణాల్ని బలి కోరుతుంది గాని అమ్మెక్కడైనా వస్తువుల్ని జంతువుల్ని కోరుతుందా చెప్పండి? మనలో కొన్ని దుర్గుణాలు ఉంటాయి. మహిషాన్ని బలివ్వండి అంటారు దున్నపోతు. మహిషానికి ఉండే లక్షణం ఏమిటండి? జోర్లు ఆరగురుస్తున్నారు, అలా ఉండిపోతుంది, అది కదలాలని ఉండదు, నీడక చేరుదామని ఉండదు, నీడక చేరి తన శరీరాన్ని కాపాడుకుందామని ఉండదు. అలాగే మహాత్ములైనటువంటి వాళ్ళు మంచిని చెప్తున్నారు, జ్ఞానమును ప్రబోధిస్తున్నారు, అలా ఎంతమంది ఎలా ప్రబోధించినా తన దారి తనదే అనుకుంటూ దుష్టకర్మలయందు ఆచరించేటువంటి మనస్సు కలిగినటువంటి మహిషమే మనిషి. అంటే మనిషి స్వరూపంలో శోభిస్తున్నా గాని వాడు మహిషి, దున్నపోతు. దున్నపోతును బలివ్వండి అమ్మవార్ల కంటే అర్థమేమిటి? మనలో ఉండేటువంటి ఆ మహిష తత్వం ఆ కదలకుండా ఉన్నదే, అలాగా చేమాత్రం చలనం లేకుండా దాన్ని బలివ్వాలి. అదేవిధంగా కాళీమాతలో చలనం కలిగి ఆవిడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖండించి వేస్తోంది భాగవతంలో. అంటే ఇక్కడ జడభరతుడు దేనిని యోగంగా చేశాడు? కర్మయోగంగా చేశాడు. కర్మయోగమై కూర్చుంది. ఎందుకని? అది తనకు తానుగా చేసుకునేటువంటిది కాదు,
పరమాత్మమయంగా లోకాన్ని చూసినటువంటి వాడికి భగవంతుని దర్శిస్తూ కర్మలు ఆచరించినందువల్లే యోగి భక్తుడవుతాడు. భక్తుడు చేసే ప్రతి కార్యంలో కూడా అవగాహన తొంగి చూస్తుంది, అంతా పరమేశ్వరుడిగానే తెలుస్తోంది. భక్తుడు మోక్షానికి జ్ఞానమే ఏకైక మార్గమైన కూర్చొని పడుకున్నట్టుగా కర్మయోగం ద్వారా శుద్ధిపడి సన్యాసానికి రావడమే శ్రేయోదాయకమని గీతాచార్యుడు బోధిస్తున్నాడు. సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయ సకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అర్జున, సన్యాసము కర్మయోగము రెండు మోక్ష మార్గాలే, కాని వాటిలో కర్మ సన్యాసము కంటే కూడా కర్మయోగమే శ్రేష్టమైనది. నేను ఏ పని చేయనంటే వాడు సోమరితో సమానం కాబట్టి కర్మ సన్యాసం చెప్పలేదు, కర్మ చేస్తూ యోగం, ఆ కర్మయోగం చాలా గొప్పది అన్నాడు. నిమిత్త మాత్రం భవసవ్య సాక్షిన్, అర్జున నీవు నిమిత్త మాత్రంగా ఉండు అన్నాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. నిమిత్త మాత్రంగా ఉండు అంటే అర్థం ఏమిటండి? అహంకారం లేకుండా ఉండమనే అర్థం. నిమిత్త మాత్రంగా ఉండు అంటే అది కేవలం అర్జునుడికి చేసిన ఉపదేశమా అంటే మనందరికీ ఉపకరించేటువంటి సందేశం. సమరంలో అర్జునుడు నిమిత్త మాత్రుడు, అలాగే సంసారంలో మీరందరూ నిమిత్త మాత్రులుగా ఉండాలని నారాయణుడు బోధ చేస్తున్నాడు. సన్యాసంలో అయితే మరి మనం నిమిత్తం కాగలిగితే సర్వానికి పరమేశ్వరుడే సమాయత్తమవుతాడు. నీకు ఎంత శక్తి ఉన్నా పరమాత్మ అనుగ్రహం లేకుండా నిన్ను నీవు రక్షించుకోలేవు. ఎంత శక్తి ఉందండి హిరణ్యకశిపుడికి, కానీ పరమాత్మ అనుగ్రహం ఉన్నదా? పరమాత్మ అనుగ్రహం లేకపోవడం వల్ల ఏం జరిగింది? చిన్నవాడైనటువంటి ప్రహ్లాదుడు పరమాత్మ అనుగ్రహం కలిగింది, కానీ బయట కనిపించేటువంటి శక్తులేమీ ఆయనకి లేవు. ఆయనే రాజ్యాలు జయించలేదు, ఇంద్రుని జయించలేదు, ఇంద్రసింహాసనం దాకా వెళ్ళలేదు. కానీ పరమాత్మే తన శక్తి అనుకున్నాడు. బలయుతులకు దుర్బరులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మేంద్రాదులకు బలమివ్వడు, అట్టి విభుండు బలమ సురేంద్ర. ప్రహ్లాదుడు చెప్పిన సత్యం అది. నీవు బలమనుకుని ఏది బలంగా అనుకుంటున్నావో ఆ బలానికి కారణం కూడా నారాయణుడే అని చెప్పాడు. కాబట్టి పరమాత్మ అనుగ్రహం లేకపోతే నిన్ను నీవు రక్షించుకోలేవు. ఆయన అనుగ్రహం లేకపోతే గాలి వీచలేదు, అగ్ని మనల్ని తగలబెట్టలేదు. చూడండి, అగ్ని మండుతోంది, ఆయన సహాయం లేకపోతే. మనకు దేవీ భాగవతం మొదలైనటువంటి కథల్లో ఉంటోంది, ఒక శక్తిని విచిత్రంగా చూసినటువంటి వాయుదేవుడు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు భయపడిపోతారు. ఆ శక్తి ఏమిటి అంటే మీరందరూ ఇలా ఉండడానికి కారణం నేనే అని పలుకుతోంది ఆ శక్తి. వెంటనే అగ్నిదేవుడు అక్కడికి వచ్చి నా శక్తి ముందు నీ శక్తి ఏపాటిది అని అడిగితే, ఓహో నీవెవరివి? నేను అగ్నిదేవుణ్ణి. నీ లక్షణం ఏమిటి? తగలబెట్టడం. ఓహో తగలబెడతావా? ఏది ఒక్కసారి ఈ గడ్డిపోసం తగలెట్టి చూద్దాం. తగలెట్టాలని ప్రయత్నం చేశాడు, కానీ ఆ గడ్డిపోసున్న ప్రదేశం తప్ప అంతా తగలబెట్టగలిగాడు. అలాగే వాయువు వచ్చింది, నేను ఎంతటిదానైనా పెకిలించి వేయగలను, కదిలించగలను. ఓహో అంతటి శక్తివంతుడిగా, ఏదొక్కసారి గడ్డి కడుపును గడ్డి పరకను కదుపు చూద్దాం. కదపలేకపోయాడు. అలాగే వరుణ దేవుడు వచ్చాడు, ఎవరు నువ్వు? ఎంత వాళ్లైనా సరే నా ప్రవాహంలో కొట్టుకుపోవలసిందే, అలాగా ఈ గడ్డి పరకని కదిలించగలవేమో చూడు. అంటే గడ్డి పరకని కూడా తడపలేక అంతా తడిపినా గడ్డి పరకను తడపలేకపోయింది. అంటే ఏది శక్తి ఉన్నదని ఆ శక్తి మంతులైనటువంటి వాళ్ళు విర్రవీగుతున్నారో ఆ శక్తులకు కూడా కారణమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది, అదే పరాశక్తి. ఆ శక్తి ఒకటి ఉన్నదని గుర్తించడం మానవుడు చేయవలసినటువంటి కార్యం. మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడెవడో గుర్తించు, నడిచేటప్పుడు నడవడానికి వెనకాతల శక్తి రూపంగా ఎవరున్నాడో గుర్తించు, తింటున్నావు తింటున్నప్పుడు లోపల అది అరగడానికి సహాయం చేసేది ఎవడో వాడెవడో గుర్తించు, అరగక ఇబ్బంది పడుతున్నావు తర్వాత అరిగించిన వాడెవడో గుర్తించు, పీల్చలేక గాలి ఇబ్బంది పడుతున్నావు పీల్చడానికి కారణమైన వాడెవడో గుర్తించు. నీవు చేసేటువంటి ప్రతి పనిలో కొన్ని కొన్ని సార్లు పరమాత్మ ఉన్నాడని నీకు హెచ్చరిక చేస్తున్నాడే, ఆ హెచ్చరికల్ని అనుసరించి నీలో ఉన్న అనంత చైతన్యాన్ని గుర్తించు అంటాడు. అదే నిమిత్త మాత్రం భవసవ్య సాక్షిన్. అర్జునుడు ఎలాగైతే కురుక్షేత్రంలో నిమిత్త మాత్రంగా ఉన్నాడో, సంసారం అనే కురుక్షేత్రంలో నీవు కూడా నిమిత్త మాత్రంగా ఉండు. మనం నిమిత్తం కాగలిగామా సర్వానికి పరమేశ్వరుడే సమాయత్తమవుతాడండి. అశక్తులైన వారు కూడా పరమాత్మ కృపని పొంది శోభిస్తూ ఉండడం మనం చూస్తాం. ఎవరండి? పంచాబ్దంబులవాడు బాలుడు ఏమండి, నా పక్షము నిందించి విష్ణున్ అహితున్ కీర్తించుతున్నాడు వలదంచున్ చెప్పిన మానడు. ప్రహ్లాదుని చూసి హిరణ్యకశిపుడు ఎంత బాధపడ్డాడండి, అసలు వీడు ఎంత వయస్సు వీడికి, 5 సంవత్సరాల పిల్లవాడు, అసలు నన్ను చూసి ఇంద్రాది దేవతలే గడగడలాడిపోతారే, వయస్సుతో చూద్దామా వాళ్ళకంటే చిన్నవాడు, జ్ఞానంలో చూద్దామా వాళ్ళకంటే గొప్పవాడేం కాదు, పరాక్రమంలో కూడా వాళ్ళకంటే గొప్పవాడు కాదు, అసలు పెద్ద పెద్ద అంతంత వాళ్ళని జయించానే వీడిని జయించలేకపోవడం నాకు చిన్నతనంగా ఉంది, వీడిని జయించిన పరాక్రమాన్ని చూపెట్టాలి అనుకున్నాడు. కానీ ఇతనికి వెనకాతలు అండగా నిలిచింది ఎవరండి, పరమాత్మ. ముంచితి వార్ధులం గదల ముత్తితి శైల తటంబులందు దృబ్బించితి శస్త్రరాజు పుడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి పెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో అనుకున్నాడు. కారణమేమిటి, ఆ ఏనుగుల్లో తొక్కే శక్తినిచ్చినవాడు నారాయణుడే, అగ్నిలో పడేస్తే కాల్చే శక్తి ఇచ్చినవాడు వాడే, నీళ్లలో మునిగితే నీళ్లకు ముంచే శక్తి ఇచ్చినవాడు కూడా వాడే, వీటన్నింటికి ఆధారభూతమైన వాడు ఒకడుంటే వాడిని పట్టుకుంటే జయించలేనిది ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం కలిగిన నాడు ఈ భౌతికమైనటువంటి కష్టాలు కాని భౌతికమైనటువంటి బాధలు కాని లోకంలో ఉండేటువంటి ఈతి బాధలు కాని అతన్ని ముట్టలేవు అంటలేవు. అయితే నువ్వు ఎలా ఉండాలి, నిమిత్త మాత్రం. ప్రహ్లాదుడు ఎలా చేశాడండి, ఒక దెబ్బ తగలంగానే అమ్మో అయ్యో అనలేదు, ఏమండి బంధురాదిలో దూరలేదు, తల్లిదండ్రుల మందిరాల్లోకి వెళ్లలేదు, తన స్నేహితులతో నా తండ్రి ఇలాంటి వాడని చెప్పలేదు, గురువుల దగ్గరికి వెళ్లి ఏడవలేదు, ఎవరి దగ్గర కూడా తన హృదయాన్ని బయటపెట్టలేదు, ఒక పరమాత్మ దగ్గర తప్ప. ఎక్కడైనా ఆయన ఏడ్చినట్టు కనిపించిందే, హిరణ్యకశిపుడికి అదే అవమానంగా అనిపించింది ఆయనకి. ఏమనిపించింది, బాధలందు అదరడు తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భూవరా. అసలు వీడికి భయం అనేది లేకుండా పోయింది. ఎందుకని, అభయాన్నిచ్చే ప్రభు సన్నిధిలో ఉండగా నేను భయపడితే నా ప్రభువుకు చిన్నతనం కదూ. చూడండి, అభయాన్నిచ్చే ప్రభు సన్నిధిలో ఉండి నాకు భయం ఆవరించిందని మనం చెప్తుంటే మన ప్రభువుకి ఎంత చిన్నతనం. మన తల్లిగారు మన దగ్గర ఇంట్లో అన్నం లేదండి, బయటికి వెళ్లి అన్నం లేదని చెప్పడానికి ఎంత సిగ్గుపట్టాలండి. అప్పుడు మన తల్లి యొక్క లేమితనం బయటపడదా, మన తండ్రి యొక్క దారిద్ర్యము, మన తండ్రి దగ్గర లేనితనం మనకు బయటపడదా. అలా బయటపడాలని ఎవరైనా ఆలోచిస్తారా చెప్పండి, అది ఎంత చిన్నతనం. అందుకని భయం లేని వాడి దగ్గర చెంత చేరి నేను భయపడుతున్నాను అనడానికి సిగ్గుపడాలి. నిర్భయులై ఉండండి అని భగవంతుడు చెప్తున్నాడు. బీ ఫియర్లెస్, చాలా గొప్ప పదం అంటాడు వివేకానంద స్వాముల వారు. అలాగే గురుదేవుడు వారు కూడా ఏం చెప్పారండి, వై ఫియర్ ఐఆమ్ హియర్. అభయాన్ని ప్రసాదించాలి, అభయాన్ని ఇవ్వాలి అంటే సామర్థ్యం కలిగి ఉండాలి. సామర్థ్యం కలిగిన సమర్థత ఉంటే గానీ అటువంటి పదం చెప్పలేరు. ఎవరు చెప్పగలరు చెప్పండి. నారాయణుడు చెప్పాడు, నీకెందుకయ్యా భయం, నువ్వు అసలు వేడిస్తే నాకు అవమానం అన్నాడు ఆయన. అర్జునుడు ఏడ్చినందుకు కాదు ఈ బాధంతా, తానెక్కడ తనకి ఎక్కడ తక్కువ ధనం వస్తుందో. శ్రీకృష్ణ పరమాత్మంతటి వాడు అర్ధసారిగా ఉంటే అర్జునుడు ఏడ్చాడా, ఇప్పుడు లోపం ఎవరో చెప్పండి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి ఏమండి, ఆ డాక్టర్ గారు ఇచ్చిన వైద్యం చేయించుకుంటూనే ఉన్నానండి, టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉన్నానండి, రోగం తగ్గలేదు, మొదటిది నీలో లోపం అని అడుగుతారు. పత్యం ఉంటున్నావా అంటారు, పత్యం ఉంటున్నానండి, ఆయన చెప్పినట్టే చేస్తున్నారు, కానీ రోగం తగ్గలేదంటే డాక్టర్ అన్ఫిట్. కాబట్టి అటువంటి వారి దగ్గర ఔషధ సేవన చేస్తే నీ రోగం తగ్గదు. కాబట్టి అటువంటిప్పుడు డాక్టర్కే అవమానం. కాబట్టి నీ వేడిస్తే నాకు అవమానం అన్నాడు నారాయణుడు. పైగా నా ముందర కూర్చొని ఏడుస్తావా, చీ అదెంత తెలివి తక్కువ పని, అసలు అలా ఉండగానే నాకు నచ్చదు. ఎందుకని, నేను నిత్య సంతోషుణ్ణి. నన్ను చూడు, ఒకసారి కృష్ణావతారం చూడండి, ఎక్కడైనా దుఃఖించినట్టు కనిపిస్తుందేమో. యాదవులందరూ కొట్టుకుని వస్తున్నారు ప్రవాస తీర్థంలో అంటే హాయిగా నవ్వుతూ కూర్చున్నాడు. అదేగా నీ వాళ్ళు వస్తున్నారంటే కన్నీరు రాలేదు అంటే ఎవరు నా వాళ్ళు ఎవరు నీ వాళ్ళు, అసలు అందరూ నా వాళ్ళు, ఎవరికోసం నేను ఏడవాలంటాడు ఆయన. కాబట్టి పరమాత్మకు ఉండేటువంటి వైరాగ్యము అది మనం చెప్పేది కాదు. ఎక్కడైనా దుఃఖించాడా, దుఃఖించని వాడి దగ్గర కూర్చొని నిత్యం ఆనందంతో ఉండే నా దగ్గర ఉంటూ నువ్వేడుస్తూ కూర్చుంటే నాకు అవమానం. ఏమండి, ఏసీలో కూర్చొని జ్వరం వచ్చిందంటే ఎవరిది ప్రాబ్లం. కాబట్టి ముందు ఆ వేడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నీవు కూడా దుఃఖపడుతున్నావంటే అది నాకు అవమానం. ఎందుకంటే నేను దుఃఖస్వరూపుణ్ణి కాదు కాబట్టి, నిత్యానంద స్వరూపుణ్ణి కాబట్టి, నిత్యానందం కలిగించే వస్తువు దగ్గరకు వచ్చి దుఃఖపడుతున్నామంటే అది నాకు అవమానము. అందుకనే అశక్తులైనటువంటి వాడిని కూడా పరమాత్మ కృపచేత మా వాళ్ళు శోభిస్తూ ఉండడం అనేది మనం చూస్తాం. మనం భక్తులమైతే మన వద్ద భక్తే ఉంటుంది. కానీ నిమిత్త మాత్రం కాగలిగామా, నారాయణుడి యొక్క పాదముద్రలు కదులుతాయి అంటాడు వ్యాస భగవానుడు. భక్తులమా అంటే భక్తే ఉంటుంది మన దగ్గర, కానీ నిమిత్త మాత్రమైతేనో మనకు నారాయణుడి దగ్గరికి వచ్చేస్తాడు. పరమాత్మను విస్మరిస్తే మనలో అహంకారమే ఉంటుంది. నీకు అహంకారం కలిగిందనడానికి తార్కాణం ఏమిటంటే పరమాత్మని విస్మరించడమే అహంకారం అని చెప్పాడు వ్యాస భగవానుడు. ఇంకొక అహంకారం రానక్కర్లే. భగవంతుడి కార్యంలో నిమిత్తంగా చరించే భాగ్యం అందరికీ వస్తుందండి. నిమిత్తంగా చరించే భాగ్యం అంటే చేస్తున్నా చెయ్యనట్టుగా, అనుభవిస్తున్నా అనుభవించినట్టుగా. అంటే లోకంలో అనేకమైనటువంటి ఉంటూ ఉంటాయి. ఒక కొన్ని కొన్ని కార్యాలలో తను పూనుకోకపోతే సాగనట్లుగా కొన్ని కార్యాలు ఉన్నాయనుకోండి, అలా చేస్తూ కూడా అహంకారం లోనికి రానివ్వకుండా ఉండాలంటే అది ఎంత భాగ్యం చెప్పండి. నిమిత్తంగా చరించేటువంటి భాగ్యం కావాలి. భక్తి చేస్తేనే భక్తి కలుగుతోంది, మరేదో చేస్తే మరేదైనా రావచ్చు. చేసేది భక్తి కాకపోతే వచ్చేది ముక్తి కాదు అంటాడు వాసుదేవుడు. భక్తిని భారంగా కాకుండా బలంగా చేయాలి. చూడండి, పాలకడలని చిలికి అమృతాన్ని తీసినట్టుగా బ్రతుకుని చిలికి భక్తి అమృతాన్ని సాధించాలి అంటాడు వ్యాస భగవానుడు. మీ బ్రతుకుని చిలకాలి, బ్రతుకుని చిలకండి, భక్తి అమృతాన్ని పొందండి. మరి విషం పుడితేనో పుట్టనివ్వండి, మింగేందుకు ఈశ్వరుడు ఉండనే ఉన్నాడు, భయం ఏంది? అంటే బ్రతుకుని భక్తిగా మారిస్తే విషాలు పుడుతున్నాయి. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మాకు భక్తిగా ఉన్న దగ్గర నుంచి కష్టాలు మొదలయ్యాయండి అంటారు. ఆ కష్టాలని మింగడానికే కృష్ణుడు ఉన్నాడు, కష్టాలు విషముని తొలగించడానికే విశ్వేశ్వరుడు ఉన్నాడు, మింగేందుకే మహేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి వచ్చేవి రానివ్వండి. మనకెందుకు ఆ మింగేవాడు మన పక్కనే ఉన్నాడు. ప్రతిబంధకాలన్నీ పరమాత్మ కృపతో పలచబడిపోతాయంటాడు వాసుదేవుడు. క్షీరసాగర మదనం జరిగినప్పుడే విషం పుట్టకుండా ఆగలేదు. మరి మనకుండేటువంటి సాంసారిక జీవితాల్లో దుఃఖాలు రాకుండా ఉంటాయా, బాధలు రాకుండా ఉంటాయా, కలతలు రాకుండా ఉంటాయా, కష్టాలు రాకుండా ఉంటాయా? తొలగించేవాడు కూడా తోడయ్యి ఉన్నప్పుడు నీకెందుకండి హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేనున్నాను అని ఒక ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి తోడయ్యి ఉన్నప్పుడు ఎందుకు మనకేం చెప్తారండి? సూరదాసు గారు కృష్ణుడి చేయి పట్టుకుని ఇలా తీసుకు పెడుతుంటే ఆ కింద పదం అద్భుతంగా రాశారు ఒక చోట, నడిపించేవాడు తోడయ్యాడు నడుస్తూ వెళ్ళిపో అని. సూరదాస్ చేతిని కృష్ణయ్య పట్టుకున్నాడండి, కృష్ణయ్య ముందు నడుస్తున్నాడు, సూరదాస్ వెనకాల నడుస్తున్నాడు. క్రింద కొటేషన్ ఉందో తెలుసా, నడిపించేవాడు తోడయ్యాడు నడుస్తూ వెళ్ళిపో. ఎంత మంచి వాక్యం అండి. అప్పటికి కూడా నేను నడవలేనంటే లోపం ఎవరిది? నడిపించేవాడు తోడైనప్పుడు నడవడం మన బాధ్యత, దారి చూపించేవాడు తోడైనప్పుడు దారిలో వెళ్లడం మన బాధ్యత. కాబట్టి ఆ సమర్థులైనటువంటి వారి యొక్క విషయంలో మన కష్టాలు కానివ్వండి, కలతలు కానివ్వండి, ఇంకేమైనా రానివ్వండి, మింగడానికి సిద్ధపడే మహేశ్వరుడు మన పక్కనున్నాడనే విషయాన్ని భక్తులు సాధకులైన వాళ్ళు గుర్తించాలంటాడు. ప్రతిబంధకాలన్నీ కూడా పరమాత్మ కృపతో పలచబడిపోతాయి. కర్మనిష్ట అనేటువంటిది యోగంగా మారడానికి ఇవన్నీ కూడా ఉపకరిస్తాయి. భక్తి కార్యాలు చేస్తూ ఉంటేనే భక్తి జ్ఞాపకం ఉంటోంది. బుద్ధిలో భక్తి లోపిస్తే మనస్సు ప్రపంచాన్ని ఆలోచిస్తుంది అన్నాడండి వ్యాసుడు. మనస్సు ప్రపంచాన్ని ఎప్పుడు ఆలోచిస్తుందట? బుద్ధిలో ఎప్పుడైతే భక్తి లుప్తమైపోతుందో, భక్తి లోపిస్తోందో, అప్పుడే ప్రపంచాన్ని ఆలోచిస్తోంది. అందుకనేం చేయాలండి, పని పాటలు లేని చేతులు ఏ చెడు కార్యాలైనా చేయొచ్చు. బుద్ధిలో భక్తి భావన ఉంటే బ్రతుకులో భగవంతుడు ఉంటాడు, పని పాటల్లో పరమేశ్వరుడు ఉంటాడు. పరమాత్మను పిలుస్తూ ప్రతి మనస్సులో కూడా ఆ నారాయణుడి యొక్క మననం రావాలి. అప్పుడే బుద్ధి పరిమళిస్తోంది, ఇదంతా భక్తి అంటాడు, భావనా భక్తి అని చెప్తాడు. బుద్ధి క్షేత్రంలో భక్తి మొక్కలు నాటాయనుకోండి, అవి భావకుసుమాల్ని పూయించి పరమేశ్వరుడికి సమర్పించాలి. అవే భావసుమాలు, భక్తి భావసుమాలు. అవి వాడేవి కావు, వాటి రేకులు ఊడేవి కావు, అవి నిత్యనూతనంగా ఉంటాయంటాడు వ్యాసుడు. చూడండి, మామూలుగా ఉండేటువంటి పూలకి కొన్ని లోపాలున్నాయి. సాయంత్రానికి సువాసన భరితం, వాటికి ఉండేటువంటి సువాసన కాస్త దుర్గంధం అయిపోతుంది, వాటి రేకులు ఊడిపోతాయి, కాసేపటికి వాడిపోతాయి. కానీ భక్తి భావకుసుమాలు ఉంటాయే, ఇవి వాడేవి కావు, ఊడేవి కావు. పరిమళం పోతుందనే భయం కూడా లేదు. నిత్య నూతనంగా అలా ఉండేవి ఆ పరమాత్మని అనుసరిస్తూ మనం తెలుసుకున్నటువంటి కొన్ని భావాలు. ఇది అంతా భక్తి, పరాభక్తి, దివ్య పరిమళాలను వెదజల్లుతూ ఉండేటువంటి భక్తి. మనస్సు పవిత్రమైతేనే ఆ భక్తిలో ఆనందం ఉంటోంది. భక్తి కార్యాలు చేస్తేనే మనస్సు పవిత్రమవుతోంది. భావన లేనటువంటి కర్మ నిష్ఫలము. కానీ క్రియారూపాన్ని ధరిస్తేనే భావనకు పూర్ణత్వం వస్తోంది. బుద్ధిలో భావ సౌందర్యం నిండాలి, బ్రతుకులో జీవన సౌందర్యము, కర్మలు పండితేనే సూర్యోదయ సమయాన చీకట్లన్నీ కూడా వెలుగులో లీనమైనట్టుగా కర్మలన్నీ కూడా జ్ఞానంలో విలీనమవుతాయి. ఇక్కడే బ్రతుకు భగవన్మయమవుతోంది. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్జున సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా జ్ఞానమునందే పరిసమాప్తమవుతున్నాయి. నారాయణుడు ఇదే విషయాన్ని మనకు భగవద్గీతలో చెప్పడం జరిగింది. సదా సర్వదా భక్తి భావనతో చెలిస్తూ ఉండాలి, భక్తి కార్యాల్లో బ్రతుకు చెలిస్తూ ఉండాలి. త్రిసత్యస్య భక్తిరేవ గరీయసి, సర్వకాల సర్వావస్థలు ఎందులో కూడా భక్తే శ్రేష్టమైనది, పవిత్రమైనది, భవ్యమైనది, దివ్యమైనది. కనుకనే అర్జునుడు ఏమన్నాడండి, మద్భక్తో భవ, నాకు భక్తుడి విక్క అని గీతాచార్యుడు చెప్పాడు. సరే, మనకున్నవన్నీ పరమేశ్వరుడు ఇస్తేనే మనకు సంక్రమించాయి, మరి మనకు ఇష్టం లేనివి, కష్టాన్ని కలిగించేవి పరమేశ్వరుడు ఎందుకు ఇచ్చుంటాడు? ఈ విషయం నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, కానీ ఇచ్చిన వాడికి తెలియదంటారా చెప్పండి? సర్వం తెలిసిన వాడు కనుకనే ఆయన సర్వజ్ఞుడైన సర్వేశ్వరుడు. ఆయన ఎవరికి ఏదిచ్చినా గాని తెలిసే ఇస్తాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని ఒక సామెత ఉండనే ఉన్నది. మన కర్మఫలాలు మనం అనుభవించకుంటే మరెవరు అనుభవిస్తారు? మనం చేతులారా నాటిందే మొలకెత్తి మన చేతికి అందుతోంది. ఇవన్నీ ఫలితాలు, కర్మ ఫలితాలు. ధర్మంతో ముడిపడి అందుతున్న కర్మఫలాల విషయాల్లో ఇష్టాయిష్టాలకు రాగద్వేషాలకు తావు లేదు. అందిన దాన్ని ప్రసాదంగా స్వీకరించి జీవించడం అలవాటు చేసుకోవాలి. ఇదే శాంతి జీవనానికి మార్గమని చెప్తాడు నారాయణుడు. అందుకే యదృచ్ఛాలావ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర సమ సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఆయాచితంగా లభించే దాంతో సంతృప్తి చెందేవాడు, ద్వంద్వాలని దాటినవాడు, మాత్సర్యం లేనివాడు, అనుకున్నది జరిగినా జరగకపోయినా ఒకే విధంగా ఉండేవాడు, కర్మలు చేసిన వాటి చేత బంధింపబడడు. ఒకవేళ వాడు కర్మలు చేసినప్పటికీ కూడా దాని చేత బంధింపబడడు. ఆయాచితంగా ప్రాప్తించింది ఏదైనా సరే యదృచ్ఛాలాభ సంతుష్ట, ఏది లభిస్తుందో దాంతో సంతృప్తి చెందాలి. అంటే కోరితే వచ్చింది కాదండి, మనం ఊహించి పొందింది కూడా కాదు. ఏది మనకు లభ్యమవుతోందో, దేహం మనకు ప్రాప్తించింది, ఇది మనం కోరితే వచ్చింది కాదు. మనం దేహాన్ని ఆశించినట్లు పొందే అవకాశం ఉంటే ప్రపంచంలో మనకు మించిన సౌందర్యం మరొకరికి ఉండేదా చెప్పండి? లోకంలో మనం ఆశించినట్లుగా మన దేహాలు కావాలనుకుంటే మనకంటే సౌందర్యంగా మనమన్నీ కూడా కొన్ని ఎప్పుడో స్కెచ్ వేసుకుంటూ ఉంటాం. ఏమండి, కళ్ళు ఇలా ఉండాలి, నుదురు ఇలా ఉండాలి, ఏవో ఉంటాయి కదా కావ్యాల్లో. చాలా మంది రాస్తూ ఉంటారు, శంకర్ లాంటి మెడంటారు, ఏదో సన్నటి నడుమంటారు, ఏదో విశాలమైనటువంటి కమలరేకులు వంటి కళ్ళు అంటారు, విశాలమైనటువంటి నుదురు అంటారు, అదేదో వెంట్రుకలతో కూడా దీంతోనూ పోలుస్తారు కవులు. కాబట్టి వాళ్ళు ఒక స్కెచ్ వేసుకుంటారనమాట, ఒక చిత్రకారుడి లాగా. ఇదిగో నా కళ్ళు ఫలానా యాక్టర్ లాగా ఉండాలి, నా జుట్టు ఫలానా హీరోయిన్ లాగో, లేకపోతే ఫలానా హీరో లాగానే ఉండాలి. వీళ్ళంతా వేసుకుంటే వాళ్ళు అలానే తయారవుతారు కదా, సౌందర్యంతో తయారవుతారు కదా. కానీ మనకు దేహం ప్రాప్తించిందంటే మనం కోరితే వచ్చిందా? లేదు లేదు, మనం దేహాన్ని ఆశించినట్లుగా పొందితే సౌందర్యం అనేది మనం అనుకున్నట్టుగా ఉండి ఉండాలి. మనకు రావాల్సిన దేహమే వచ్చింది, ఉండదగిన ఆరోగ్యమే ఉంది. ఏమండి అనారోగ్యం వచ్చిందంటే కారణం ఏమిటి? వెనక చేసుకున్నటువంటి కర్మఫలం. ప్రారంధం భోగ్యతే నశ్యతేని, పురాకృత జన్మ ప్రారంధం వ్యాధి రూపేణ పీడితే. మనకి ఇవన్నీ కూడా శాస్త్రాలు చెప్తున్నారు కదా. ఈ ఒక్క సత్యం అర్థమైతే దేహం నలుపైనా ఎరుపైనా పొట్టైనా పొడుగైనా పెద్ద తేడా ఉండదండి. ఏమండి, కాకపోతే ఎక్కడ తేడా వస్తుంది? రేపు పడుకోబోయేటప్పుడు వాడు కొలతలు వేసుకుంటాడండి. ఎక్కడ? భూమిలో పడుకోబెట్టబోయేటప్పుడు. మనిషిని అడుగుతాడండి, 6 అడుగులు తీస్తే సరిపోతుందా పొడుగు, 4 అడుగులు తీస్తే సరిపోతుందా? అక్కడ కొలతలు అవసరమే గాని ఇక్కడ అవసరం లేదు. దేహం ఎరుపైనా నలుపైనా పెద్ద తేడా లేదు. పదార్థ విషయంలో పరిమాణాలు ఉంటాయే గాని ప్రసాదం విషయంలో పరిణామాలు ఉంటాయా? ప్రసాదం అనేటువంటిది ఇంతైనా ప్రసాదమే, అంతైనా ప్రసాదమే. ప్రసాదాన్ని ప్రసాదంగా చూస్తే అది కొద్దిగా సరే తృప్తినిస్తోంది, కానీ ప్రసాదాన్ని ప్రసాదంగా కాకుండా పదార్థంగా చూసినప్పుడే లోపం వస్తుంది. వాళ్ళకి ఇంత పెట్టారు, నాకింతే పెట్టారు, అదిగో ఆవిడ చూడు ఇలా గుప్పిడి నిండా తీసి పెడుతోంది, నీకు చూడు ఇంతే పెట్టేశారు, ఇప్పుడు మళ్లీ పెడితే అని అనుకుంటారేమో. ప్రసాదం ప్రసాదం కాదండి, ప్రసాదం పదార్థం, పరిమాణం క్వాంటిటీలో చూస్తున్నామే గాని దాని క్వాలిటీ ఎంత గొప్పదో గుర్తించలేకపోతున్నాం. కాబట్టి పదార్థ భావన పోవాలి, పరమాత్మ భావన రావాలి. పదార్థం విషయంలో పరిమాణాలు ఉంటాయే గాని ప్రసాదం విషయంలో పరిణామాలు ఉండవు. అది కొద్దిదైనా సరే గొప్పదైన లాభాన్ని కలిగింపజేస్తోంది. ఉన్నవన్నీ అలాగే ఉన్నాయి, ప్రసాదాలు అలాగే ఉన్నాయి, ఇక మనకు నిరాశ ఎందుకు, నిరుత్సాహం దేనికి? ఏదైనా లభించని అది మనలో ఉత్సాహాన్ని దూరం చేయకుండా ఉండాలి. దానికే యదృచ్ఛ లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌచ కృత్వాపి న నిబధ్యతే. కాబట్టి ద్వంద్వాలు దాటినవాడు, లభించిన దాంతో సంతృప్తి పొందేవాడు, మాత్సర్యం లేనివాడు, అనుకున్నది జరిగినా జరగకపోయినా ఒకే విధంగా ఉండేవాడు, కర్మలు చేసినా వాడి చేత బంధింపబడని నారాయణుడు భగవద్గీత ఉపదేశంగా అర్జునుడికి వినిపిస్తూ ఉన్నాడు. రేపటి రోజున మనం ఇంకొత్త భగవద్గీతని అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. అంతవరకు వాసుదేవ, వాసుదేవ, జై సద్గురుదేవా.